పరమాత్మనే నమః. ఈరోజు మన కనుమూరు లక్ష్మి అంటే, మన కనుమూరు లక్ష్మి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కొంతమందికి బహుశా చిట్టుబాబు వాళ్ళ మదరని, రాంబాబు గారి మదరని అలా అంటే తెలుస్తుంది. బట్ అందరికి కూడా కనుమూరు లక్ష్మి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఎందుకంటే ఆవిడిది సహవాస నాన్నగారితో బహుశా 50 ఇయర్స్ అండి. ఎందుకంటే ఆవిడికి పిల్లలు చిన్నపిల్లలప్పుడే ఆవిడది జిన్నూరులోనే ఆవిడ నివసించింది మోస్ట్ ఆఫ్ హర్ మ్యారీడ్ లైఫ్. తర్వాత చాలా ఒడిదుడుకులు, జీవితంలో చాలా కష్టాలు ఎన్నో రకాలు ఫేస్ చేస్తూ ఉన్నా కూడా నాన్నగారి సన్నిధిలో, నాన్నగారి సమక్షంలో వాళ్ళ ఇంట్లో సభ్యురాలుగా ఆల్మోస్ట్ ఆవిడ్ని అందరూ, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆదరణగా చూసి ఆవిడ ఇంకా ఆవిడ పుట్టిల్లు మెట్టిల్లు అన్ని అవే అన్నట్టుగా ఆవిడంటే ఆవిడ పిల్లలు ముగ్గురు పిల్లలు ఆంటీకి జిన్నూరు వాళ్ళందరికీ, మన విశ్వదాస వాళ్ళందరికీ వాళ్ళని చదివించడము, సైకిల్ మీద వాళ్ళని తీసుకెళ్లడము కూడా, అంటే మొత్తం వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ బ్లెస్డ్ అండి. సో మనం ఆంటీ మాటల్లో అంటే ఈ ఆవిడ 50 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆయనతో గడిపిన క్షణాలు మనతో షేర్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తే, ఒంట్లో బాగోకపోయినా ఆంటీ కొంచెం బాగుండట్లేదు, సో చాలా చిక్కిపోయారు కూడా మనిషి, ఆవిడ అంగీకరించి పాపం లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాము లక్ష్మాంటితో మాట్లాడిందామని, కానీ కొంచెం ఆరోగ్యం బాగోపడం వల్ల ఆయాసం వస్తుందేమో మాట్లాడేటప్పుడు అని కొంచెం డిలే చేసుకుంటూ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని మాట్లాడడానికి అంగీకరించారు. సో థ్యాంక్ యూ లక్ష్మి ఆంటీ. సో మీరు అసలు ఫస్ట్ నాన్నగారిని ఎలా కలవడం జరిగింది, మీరు ఎప్పటి నుంచి జిన్నూరులో ఉంటున్నారు అది మొదలు పెట్టి చెప్పండి, నేను అడుగుతూ ఉంటాను.
ఎప్పటి నుంచి అంటే లెక్కలేదు, నా పెద్దోడు 70 నెలల్లోడు వచ్చింది జిన్నూరు. చిట్టుబాబు 3వ సంవత్సరం, పెద్దోడు 4 చదువుతా అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళింది.
మీరు అప్పటికి జిన్నూరులోనే ఉన్నారు కదా?
రావటం 70 నెలల్లోడు నుంచి వచ్చి జిన్నూరులో కాల్వాసులు ఉండేవాళ్ళం. అదే బస్సులు ఆగుతాయి అక్కడ వెనకాల ఉండేవాళ్ళు.
ఓహోహో, అంటే మీ మ్యారేజ్ అయ్యాక మీరు మీ మ్యారేజ్ అయ్యాక జిన్నూరు వచ్చారు?
జిన్నూరు వచ్చేసి
ఓకే.
అది పాల్గొన మా ఇంటికాడ ఉంది బోర్డు స్కూలు, అందులో చదివేవారు పిల్లలు, బస్సులు తిరుగుతాయి కదా కొట్టుకునేవారు మా పిల్లలు.
అవునవును,
అందరూ తెలుస్తున్నారని అప్పుడు నాన్నగారు తమ్ముడు ఇంట్లోకి అద్దెకొచ్చు రంగరాజు గారి ఇంట్లో.
ఓకే,
అప్పుడు నాన్నగారు వాళ్ళ తమ్ముడు గారి ఇంటికి వస్తా ఉండేవారు.
ఓకే,
అప్పుడు చూస్తే రామకృష్ణ పరమా దర్శనిచ్చేవారు, ఎక్కడ రోడ్డు మీద కనిపించరా, సైకిల్ మీద వెళ్తా ఉండేవారు సైకిల్ తొక్కకుండా. ఆయన చూసేటికి ఎందుకో నాకు స్పందించేది మనసు, ఆయన్ని దగ్గరికి నా దగ్గరికి వచ్చేవారు. దగ్గర వచ్చి వండించడానికి ఇలా కళ్ళెత్తి చూసేకి ఆయన కనిపించేవాడు. కరెక్ట్గా రామకృష్ణుడు దర్శనమిచ్చేవారు అనమాట ఆయన చూసినప్పుడు. అలా కింద ఏదో విశేషం ఉంది, ఎప్పుడు చూసినా రామకృష్ణుడు దర్శనమిస్తున్నారేంటి అనుకునేదాన్ని భక్తులే అనుకునేదాన్ని నేను కూడా. అప్పుడు అమ్మ కళ్ళలో కనిపించి చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను మహోన్నతమైన స్థితికి తీర్చిదిద్ది తీసుకొస్తారని చెప్పింది.
మీరు అంతకు ముందు చిన్నప్పటి నుంచి మీకు అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టం ఉండేదా అండి?
నేను మూడో క్లాస్ చదువుతానంటే నాకు ప్రవేశించింది. కళ్ళలో కనిపించి బీజాక్షరాలు ఇచ్చింది.
మీరు మూడో తరగతి చదువుతున్నప్పుడు?
అప్పుడు బీజాక్షరాలు చేస్తూ నేను స్కూల్కి వెళ్ళి ఏమని మళ్ళీ ఇంటికి వచ్చి చేసేదాన్నో తెలుసా అమ్మ, స్కూల్ నిన్ను మర్చిపోయినందుకు నన్ను క్షమించి ఆశీర్వదించమని చేసేదాన్ని ఇంటికి వచ్చి
చిన్నప్పటి నుంచి.
భగవాన్ అంటే ఇష్టం ఉండదు ఇంకా. అమ్మతో కూడా అంతే, నువ్వు నేను ఒకటే, వేరంటే నేను భరించలేను అనేది అలా.
సో మీరు సహజంగానే చిన్నప్పటి నుంచి భక్తి, భక్తి అని కూడా తెలియకుండానే మీకు అంత భక్తి ఉండేది?
ఇష్టం. పాటలు పాడేవాళ్ళు వచ్చేవారు కదా, పౌరం తత్వాలు పాడేవాళ్ళు.
అవును,
అవి కూడా రెండు ఇళ్ళు వెళ్ళిపోయేది అని మా అమ్మ కొట్టేవారు. తత్వం, ఆ తత్వం మీద ఇష్టం అలా ఇష్టం అనమాట. అప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్తే ఆ రాత్రి తెప్పాక తెల్లారి రెండింటికి వెళ్ళారు నాన్నగారి దగ్గరికి. వెళ్తే నాన్నగారు నన్ను ప్రారీ దగ్గర చూసి మెట్లు దిగి కిందకు వచ్చారు. ప్రారీ దగ్గరికి ఎదురొచ్చారు. వచ్చి అన్నాళ్ళకి వచ్చావమ్మా, అన్నాళ్ళకి వచ్చావమ్మా అని అడిగారు. అని మనసులో అనుకున్నాను, నేను ఎవరో నాకు తెలియదు, ఎవరో ఆయనకి తెలియదు కదా ఎలా అంటారు ఏంటి అని. కానీ తర్వాత ఒక చార్లు వెళ్ళాక కొంచెం అనుభవం ఏర్పడ్డాక అప్పుడు అడిగే నాన్నగారు ఇలా అన్నారు కదా మీరు ఎవరో నాకు తెలియదు కదా అని. నేను నీకు తెలియకొచ్చు కానీ నువ్వు నాకు తెలిసి ఆత్మగా 5 జన్మల నుంచి అని చెప్పి 5 జన్మల నుంచి మహాత్ముల దగ్గర పెరుగుతున్నావమ్మా అని చెప్పి.
అంటే మీ పిల్లలు చిన్నప్పుడు, మీ పిల్లలు చిన్నప్పుడు వెళ్ళి కలవడం జరిగింది నాన్నగారిని?
అవును, చిట్టుబాబు చాలా చిన్న 3 ఏళ్ళు 4 ఏళ్ళు.
ఓకే, ఆ తర్వాత ఇంకా రోజు రెగ్యులర్ గా వెళ్ళేవారా?
ఇంకొకసారి దర్శనం చేసాక మళ్ళీ నా నేను వదిలేసిన ఆయన సైకిల్ వేసుకు వచ్చేసి కోరు మా ఇంటికి.
అదే అదే,
పంపివారు లేకపోతే కుర్రాన్ని పంపివారు పలాంటి రమ్మన్నా అని చెప్పని. ఎవరైనా దొరకకపోతే ఆయన వచ్చేసేవారు.
అంటే పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు మొదలు ఒక ముందు నుంచే వెళ్తూ ఉండేవారు?
ముందు నుంచి పరిచయం, పోస్ట్ ఆఫీస్ మీటింగ్ అవ్వకముందు చింతపూరు మధ్య పౌర్ణానికి వెళ్ళేవారు. మధ్య పౌర్ణానికి అప్పలరాజు గారు తీసుకెళ్లి మీటింగ్ పెట్టుకునేవారు వాళ్ళ ఇంట్లో.
పౌర్ణమికి వెళ్ళేవారంట కదా,
మరి పౌర్ణమికి
చెప్పేవారు.
పౌర్ణానికి మా చిట్టుబాబుని రాంబాబుని రాజేంద్రరాజు గారు సైకిల్, నాన్నగారు సైకిల్ ఎక్కించుకునేవారు. నన్ను కూడా రమ్మన్నారు, 2 మైళ్ళే కదా.
అవునవును,
కూడా నడిచి వెళ్ళిపోయాయి. నాన్నగారు సైకిల్ తప్పుకుంటూ అక్షరమాణమాలు పారాయణ చేసుకునేవారు. పారాయణ చేస్తే సైకిల్ తొక్కేవారు. గీతా జయంతికి ఏమో మీ ఊరు వెళ్తున్నాను వస్తావా లక్ష్మి అని ఊరు అంటే మళ్ళీ అలాగే వీళ్ళిద్దరిని ఎక్కిన చేసుకుని నన్ను కూడా నడిచొచ్చు.
అంటే అక్కడ దగ్గర చుట్టుపక్కల అయితే మీరు వెనకాల నడిచి వెళ్ళిపోతే పిల్లలు
రాసరాజు గారు నేనే ఆయన కూడా ఇంకెవరుంటారు.
అవునవును, తర్వాత అంటే తర్వాత వచ్చినట్టున్నారు కదా మన అర్థకట్ల భక్తులు నాగసుబ్బరాజు గారు.
నాన్నగారు రోజు చెబితే మీరు ఇది వరకు చూసారా నాన్నగారు డాక్టర్ గారిని అని అడిగాను. చూడలేదమ్మా, భవిష్యత్తులో వస్తారని చెప్పారు. తర్వాత వచ్చాక పరిచయం చేసేది.
ఎవరు ఎలాగా?
మన రామారావు గారిని భవిష్యత్తులో మన సత్యంగాని కూడా డాక్టర్ గారు వస్తారని చెప్పేది నాన్నగారు నాకు.
నాన్నగారు రామారావు గారు రాకముందే నాన్నగారు ఆ మాట అన్నారా?
చెప్పేది అంటే మీరు వచ్చారా నాన్నగారు అని అడిగేది. అంటే చూడలేదమ్మా అన్నారు. నేను అక్కడ ఉండగానే డాక్టర్ గారు వచ్చేది నేను చెప్పింది డాక్టర్ గారు ఈయనే లక్ష్మి అని పరిచయం చేసి.
అప్పుడు క్లోజ్ సర్కిల్ లో జిన్నూరు లో ఉన్న వాళ్ళు మీరు రామచంద్రరాజు గారు నల్ల సుబ్బరాజు గారు రామారావు గారు వీళ్ళే అనుకుంటా.
ఇప్పుడు ఆయన అయ్యారు సుబ్బరాజు గారు లేదా మామగారు వాళ్ళిద్దరూ బాగా ఎక్కువ వాళ్ళు నా సుబ్బరాజు గారు యశ్వరాజు గారు నాన్నగారు ఫస్ట్ టైం నాన్నగారితో అరుణాచల్ వెళ్ళు. నేను రామచంద్రరాజు గారు తర్వాత
ఫస్ట్ టైం అరుణాచల్ మీరు మీరు నలుగురు కలిసి వెళ్ళారా? అంటే మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళారా నాన్నగారు వాళ్ళు?
రామచంద్రరాజు గారు గిరి పరిస్థితి ఎంత బాగుండేది అనుకున్నా.
అంటే ఇంకా ఎక్కువ మంది జనం లేనప్పుడు కాబట్టి ఇంకా వైభవంగా ఉండేదేమో.
కలిసి కూడా అర్థమైంది కాదు పరిగెత్తి వాళ్ళు మళ్ళీ ఎక్కడో ఉండిపోయి నాన్నగారు ఆయన చూడు మేము అనుకోలేదు పరిగెత్తి వాళ్ళం మేము ఆయన నడిచినట్టుంది దానికి.
అదే అదే
అనుకునే వాళ్ళం.
అవును చాలా స్పీడ్ గా వెళ్ళిపోయేవారు ఎక్కడికి వెళ్ళినా ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మాత్రం. అవును
అంటప్పుడు లేదు కదా.
అవును అవును
ఆటో పట్టించుకుని బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి తిరుమలే వెళ్ళేవాళ్ళం.
అవును అవును అవును
సీటీ ట్రైన్ బస్సు ఆటో
అవును అంటే తర్వాత అంటే ఫస్ట్ మీరు కొత్తలో వెళ్ళినప్పుడు అలా బస్సులో వెళ్ళేవారేమో తర్వాత తర్వాత భక్తులు ఎక్కువైపోయిన తర్వాత ప్రత్యేకం ఒక బస్సు పట్టించుకుని ఆ బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్సు అంతా మన జనం ఎక్కి వెళ్ళడం జరిగేది అనమాట అప్పుడు నేను చదువుకునే రోజుల్లో. బస్సులో చాలా చాలా సార్లు బస్సుల్లో వెళ్ళాము చెన్నై నుంచి. అవును
అప్పుడు వీళ్ళిద్దరం పల డాక్టర్లను పరిచయం చేసే దానిగా నాకు గుర్తుందో లేదు
గుర్తులేదు అంటే
వీళ్ళిద్దరు పల డాక్టర్లు చిదంబరాన్ని ఎక్కడో చదువుతున్నాను చెప్పారు.
అరుణాచలం అరుణాచలం వచ్చినప్పుడేనా?
అరుణాచలాన్ని పరిచయం చేసి
అలా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కుదిరేదా అంటే ఎక్కువే వచ్చేవారా అరుణాచలం నాన్నగారితో?
నాన్నగారు చేయలేం చేయబడలేదండి తర్వాత ధ్యానం పెరిగాక తగ్గేది.
అదేలేండి
సన్నిహితము అంటూ కుదిరేది కాదు కదా.
అవునవును
ఇంక ఇక్కడ అక్కడ జనమే మనం ఇంటికాడ ఉపయోగించుకొచ్చే టైం అని పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యేది కుటుంబ పరంగా కూర్చు తగ్గేది.
అదేలేండి
తర్వాత తర్వాత మళ్ళీ పిల్లలు చదువులకు వెళ్ళిపోయాక మన దగ్గర నాన్నగారిని ఇష్టపడతాయి ఊళ్ళో ఉన్నాను చెప్పి ఎప్పుడో ఒక రోజు అదలేదు.
అవునా ఆంటీ? అవును అవును. సో మీరు రోజు రోజు నాన్నగారికి కన్నమ్మ గారికి కనిపిస్తూ ఉండేవారు ఇంట్లో సభ్యుల్లా అయిపోయారు కదా?
అవును నాన్నగారు వచ్చి కన్నమ్మ గారు వచ్చి ఇంట్లో పిల్లగా ఉండేదండి.
అవును అండ్ చాలా మంది అంటే నాన్నగారి దగ్గరికి వచ్చిన అందరూ కూడా నాన్నగారు చెప్పిన సబ్జెక్టు వాళ్ళకి ఆయనకి మధ్యలో జరిగిన సంభాషణలకి కూడా చాలా మటుకు మీరు విట్నెస్.
చెప్పేదాన్ని అదే నాన్నగారు స్పీడ్ గా చెప్పేవారు కదా అప్పుడు ఇలా మాట్లాడేవారు కదా ఫస్ట్ చాలా స్పీడ్ ఎవరు అందుకోలేకపోయారు. భక్తి అంటే ఇష్టం అలానే ఏమో నాకు ఇదిగానే అర్థమయ్యేది. అందినప్పుడు తర్వాత నన్ను అడిగేవారు నాన్నగారు చెప్పింది మీకు అర్థమవుతుంది నాన్నగారు ఇలా ఇలా ఫలానా కారణాలు ఫలానా వల్ల ఈ మాట మాట్లాడారని చెప్తే అప్పుడు నాన్న మీరు చెప్పింది బాగా అర్థమవుతుంది.
అంటే నాన్నగారు బాగా స్పీడ్ గా చెప్పడం వల్ల ఎవరన్నా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి అర్థం కాకపోతే మీరు విడమర్చి చెప్పేవారు
చెప్పేది.
అందుకే అంటే ఇక్కడ ఆత్మజ్ఞానానికి పెట్టుబడి ఏంటి అంటే మనకి ఆ భక్తి విశ్వాసము చదువు, ఇప్పుడు చదువు ఉండడం ఉండకపోవడం అప్రధానం, భౌతికమైన చదువులు ఉండడం ఉండకపోవడం అప్రధానం. అదే అందుకే కదా నాన్నగారు అంటూ ఉంటారు కదా అంటే ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే అది సెల్ఫ్ నాలెడ్జ్, అంటే ఆత్మవిద్య. అంటే అన్ని చదువులకి ఆ అంటే చిటారు కొమ్మ ఏంటి అంటే ఆత్మవిద్య. అంటే దానికి కావాల్సింది పెట్టుబడి ఏంటి అంటే ఏకాగ్రత, పవిత్రత, భక్తి, విశ్వాసం.
అంటే
సో అది ఉన్న వాళ్ళకి ఆ భాష ఈజీ, అది ఉన్న వాళ్ళకి భాష ఆ భాష ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళకి అర్థం అవ్వాలని లేదు అది.
పుణ్యపరం ఉండాలని చెప్పి అది నాగారు నాకు ఏం చెప్పంటే, నీ ప్రాణం పుట్టే పని కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోకని చెప్పి అంతే.
ఇప్పుడైతే ప్రాణం అంటే ప్రాణం పోయినా నష్టం లేదు కానీ విశ్వాసం మాత్రం చెదరకుండా కాపాడుకోవాలి.
మనం ఎప్పుడు భగవంతుని అదే అడగాలి, నీ పాదాలు పట్టిన భక్తి చెదరకుండా చూడు. చాలు మనకి గొప్ప నిధి కదా.
అవును
గొప్ప నిధి
అంటే అంటే విశ్వాసం, విశ్వాసంతో పాటు అంటే విశ్వాసం అనేది ఒక్క మాటే కానీ ఆ విశ్వసించిన వాళ్ళు అంతా ఆయనే అనుకుని, సర్వస్వం ఆయనే అనుకుని.
భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మనసు నమ్మినప్పుడే విశ్వసిస్తుంది.
అవును
భగవంతుడి కన్నా ఎక్కువది కదా.
అంటే కేవలం విశ్వసించడం అనే కాదు, ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్ముతాం అంటే కరెక్టే, మీరు అన్నట్టు 100% భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని నమ్ముతాం. అయితే
అది విశ్వసించినప్పుడు, మనసు విశ్వసించినప్పుడు శరణగతి చెందితే గనక రాదు.
అది అది సో ఏంటంటే ఇక్కడ విశ్వసించి శరణాగతి పొందడం అంటే అంత, అంటే ఆయన ఇక్కడ శరణాగతి అంటే మీకు కుదిరినట్టు అంత తేలిగ్గా అందరికి కుదరదు. ఎందుకంటే మీరన్నట్టు బహుజన్మల కృషి, పుణ్యఫలం ఒకటి, అంటే అకారణ భక్తి
అంటే జన్మల కృషి వల్ల కానీ మనిషి పవిత్రుడు అవలేదు. అనేక జన్మల కానీ పవిత్రుడు అవలేదు. పవిత్రుడు కాని వాడికి ఏకాగ్రత రాదు. ఏకాగ్రత వస్తే కానీ భగవంతుడి పట్ల భక్తి పోతాడు.
అవును
అన్ని దానికోటి సపోర్ట్.
అవును అవును. అండ్ ఎప్పుడు కూడా అంటే ఇది ఇప్పుడు నేను నాది అనేది మీకు చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మేము మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, నాదని కాని నా పిల్లలని కానీ నా ఇల్లు అని కానీ
మా పిల్లలు కూడా నమ్మరు. మా పిల్లలు ముగ్గుని ఎప్పుడు ముద్దు పెట్టుకోలేదు. అందుకే మా పిల్లలు కూడా అంత అమ్మని అంత ఆప్యాయత ఉంటుందో లేదో నాకు తెలియదు. మనిషికి భవిష్యత్తు ముక్షు, ముక్షు దేహాన్ని ఏం పెట్టుకుందా, దేహం ఏం చేసుకుందా
అనుకునేది. చాలా అంటే మీ భక్తి విశ్వాసము సరెండర్ ఎలా ఉండేది అంటే కేవలం భగవంతుడు, భగవంతుడిని పొందడానికి మీరు జీవించారు తప్ప నా సంసారం అని కానీ పిల్లలని కానీ ప్రత్యేకం నా ఇల్లని కానీ ఎవరు వచ్చి అందరూ ఎప్పుడు సముద్రంలో చూసారు అంటే
నేను ఏదైనా పెద్దోడిని అయిపోవాలి, డబ్బులు దాచేసుకోవాలి, ఏదో సంపాదించాలి కానీ ఇలాంటి ఆలోచన లేదు నాకు. అసలు పెద్ద గోల్ భగవంతుడి యాక్చువల్.
అవును అవును
నా చిన్నప్పుడు నా థింకింగ్ అది.
అవును అందుకే నాన్నగారు కూడా అంటే ఇప్పుడు నాన్నగారు చెప్తారు కదా అంటే భగవంతుని విశ్వసించి మన భారం ఆయన మీద పెడితే మమకారంతో మనం చేసేది కొంచెం వికారంగా ఉంటుంది, కానీ మమకారం విడిచిపెట్టి భగవంతుడి మీద భారం వేసి చేస్తే చాలా అద్భుతంగా సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే అంతా ఆయన చూసుకుంటాడు కాబట్టి. అవును
మైండ్ అందరికి మైండ్ బాగాలేదు, మనసు బాగోలేదంటే మోత.
అవును
చేసింది మర్చిపోకుండా మోత. ఇప్పుడు ఇంకొకటి మనం నేర్చుకోవాలి జాతకుడు. గతంలో పూజ చేసేవు. కానీ అక్కడికి ఇప్పుడు వరకు మనకు తెలియదు. కానీ ఇప్పుడు నాన్నగారు చెప్పారు భగవద్గీత, నాన్నగారు చెప్తున్నారు అది వదిలి ఇంట్లో మనం ఎలా ఉంటామో అదే భవిష్యత్తులో ఎదురవుతుంది. భవిష్యత్తు పని లేదు, నేను ఏదో అయిపోవాలి అన్నా అవుతానా, అది ప్రజెంట్ లో మనం భవిష్యత్తు అడగొస్తుంది. ప్రజెంట్ కాలాన్ని ఎక్కువ సద్వినియోగం చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు.
అవును,
ప్రజెంట్ నిలిచిపెట్టుకోవద్దు ఎప్పుడు.
చాలా అంటే అప్పుడు నాన్నగారికి అంటే రోజు కూడా అంటే ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ అంటే కొత్త కొత్తలో మీరు వెళ్ళే టైంలో ఎక్కువ మౌనంగా ఉండి అప్పుడప్పుడే ప్రవచనం చెప్పాలి. ఇలా
పోస్ట్ ఆఫీస్ మీటింగ్ అంటే ఎక్కువ మౌనమే, 3 గంటలు మౌనంగా కూర్చుని వెళ్ళిపోయేవారు. అసలు ఒక మాట కూడా
మాట్లాడలేదు.
నేను కూడా అనేక సమాధి స్థితులు పొందేదాన్ని పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో ఆయన మాట్లాడేవారు కాదు, ఆయనతో వాళ్ళం.
ఓ అంటే ఫస్ట్ లో అంటే ప్రవచనం కూడా చెప్పకుండా 3 గంటలు మౌనంగా కూర్చొని వచ్చేసేవారు కొన్ని సందర్భాల్లో.
ఒక వారం ఒక ఆదివారం అయితే అసలు మాట్లాడేవారు కాదు. నాకైతే ఎలా ఉండేది తెలుసా, ఈ పండుగలు ఏమీ పండుగలు కాదు, ప్రతి ఆదివారం మాకు పండుగలు, ప్రతి ఆదివారమే నిజమైన పండుగలు.
అదే యాక్చువల్గా అనేవారు కదా అండి పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో ఆ టైంలో అసలు ఏ మాటలు బయట మాటలు అయ్యి మాట్లాడేవారు కాదు. ఎవరు వెళ్ళి ఏమి బయట మాటలు ఎవరు కూడా ఆయన దగ్గర ధైర్యం చేసి ఎవరు చెప్పేవారు కూడా కాదంట కదా.
భయపడేవారు దగ్గరికి వెళ్తాను.
అవును
భయపడేది. కానీ ఎవరైనా గోరుగు గురించి తగ్గారా అందుకు వచ్చారా అని తగ్గేసుకుని అని అడిగేవారు. అప్పుడు ఇక్కడ భక్తిలా ఉండేది కదా, అప్పుడు ఆయన సీరియస్నెస్ జ్ఞానాన్ని తీసుకొచ్చేసాను.
అంటే గంభీరంగా ఉండేవారు
చాలా, అసలు దగ్గరికి వెళ్ళలేకపోయేవారు. నేను భయపడేదాన్ని ఒకసారి, నాన్నగారు ఎంత ఇష్టం అలా అని అంత భయం అనిపించేది కాదు.
అదే అదే ఇంకా తర్వాత తర్వాత ఇంకా చాలా మంది రావడం ఆయన దగ్గరికి, ఇంకా ఇంకా అందరూ రకరకాలుగా ఎవరి సమస్యలతో వాళ్ళు రావడం కదా అండి.
కోరుకులు భక్తులు కూడా భక్తులే కదమ్మా అని వచ్చారు.
ఇంకా మన స్థాయికి ఆయన దిగొచ్చి ఇంకా అన్ని అడ్రస్ చేశారు పాపం తర్వాత తర్వాత.
అంటే ఎలా చెప్పారంటే అది ఇప్పుడు నేను ఏమన్నా కోరుకుంటున్నాను అనుకో, నా కోరిక తీరుస్తూ నన్ను ధ్యానం వైపున మహాన్ తిప్పుతూ వాళ్ళు మళ్ళీ వచ్చేలా చేసుకునేవారు. ఎందుకంటే వాళ్ళ మహాన్ జ్ఞానం వైపు తిప్పటానికే కోరిక తీరితే కానీ నన్ను జ్ఞానం వైపు తిరగరని నాకు అర్థమయ్యేది.
అవును
అందుకని, కానీ ఆయన గమ్యం జ్ఞానమే. వెళ్ళేవారు కోరుకు కోసం అనుకునేవారు, కానీ నాన్నగారి గమ్యం మటుకు జ్ఞానమే. ఆయన ఎప్పుడూ ఆయన రూట్లోంచి బయటికి అట్లా దర్శనమే
చాలా. చెప్పు అసలు ఆయన దర్శనం చేసుకుంటే మనకే శాంతి వస్తూ ఉంటే ఆయనకి ఇంకా ఆయన శిఖరం మీద కూర్చుని అంటే ఆత్మశిఖరం మీద ఆయన ఉండి మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి మనకు ఆ స్థాయి మనం అందుకోలేం కాబట్టి
అది
సర్ది మనకున్న వాంఛలు అయ్యి కొంచెం తీర్చి అది అంటే ఏది డిజైన్ ఏది.
అవును నాన్నగారు నువ్వు చెప్పిన దాని గురించి ఒక మాట చెప్పేవారు చెప్తాను.
అదే మీరన్నట్టు ఎంతో కొంత మనసు చల్లబరిచితే తప్ప, అంటే ఆయన చెప్పేది మనం అవగాహన అవ్వదని చెప్పి కాస్త మనసు మన మనసు నిర్మలమయ్యే వరకు మన వాంఛలు అయ్యి తీర్చి మన కష్ట సుఖాలు అడ్రస్ చేసి మీరన్నట్టు మెల్లగా ఆత్మవైపు మనసు తిరిగేలా చేశారు.
నువ్వు చెప్పిన దానికి నాన్నగారు విషయం చెప్పేవారు చెప్తాడు.
చెప్పండి
నాన్నగారిని ఇప్పుడు చూస్తాం కదా, నాన్నగారిని ఆ రూమ్ చూసేవాళ్ళం. మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటకు వచ్చాక చూసేవాళ్ళం.
అవును
ఊళ్ళో నాన్నగారిని చూడటానికి కరువాసిపోయినట్టు ఉండేవాళ్ళం కదా. 5 నిమిషాలు ముందు చూసాం, మళ్ళీ 5 నిమిషాలు తర్వాత అందు కర్వాచి బయలు ఎందుకు చూడాలి?
అవును.
అంటే నాన్నగారు ఏం చెప్పారంటే దాని గురించి, ఆత్మ ఎప్పుడు ఎవరది ఏ సెకండ్ కి ఆ సెకండ్ ఇప్పుడే శుభం అనిపిస్తున్నాను, ఏ సెకండ్ ఆ సెకండ్ అనుకుంటున్నానంట, ఏ సెకండ్ ఆ సెకండ్ కొత్తగా వస్తుందంట శుభం, ఇప్పుడే అనిపిస్తున్నాను అనిపిస్తుందంట. అందుకని మనకి అలా అనిపిస్తుందంట. చూడాలి
అదే ఎవర్ ఫ్రెష్ అంటారు కదా,
మనం కూడా అందుకే అలా మళ్ళీ
చూడాలి. అదే అంటూ ఉంటారు కదా, అంటే అప్పుడు అంటే దీనికి ఉదాహరణ కూడా చెప్తూ ఉండేవారు కదా. ఇప్పుడు మనకి జిన్ను లేకపోతే బూర్లు అంటే బాగా ఇష్టం అనుకోండి, ఏ మనం ఫస్ట్ది తిన్నప్పుడు లేకపోతే ఫస్ట్ స్పూన్ తిన్నప్పుడు చాలా రుచిగా చాలా ఇష్టంగా అనిపించి చాలా ఆనందం వస్తుంది. అదే రెండోది తిని మూడోది తిని ఐదోది ఎనిమిదోది అలా తినేసరికి వెగటపోతుంది.
అదే ఎంత అనుభవించిన ఆత్మశుకంలో వికారం
వికారం రాదు, ఎవర్ ఫ్రెష్ ఎప్పటికప్పుడు మీరన్నట్టు నూతనంగా ఉంటుంది అన్నమాట.
అంటే ఆత్మశుకంలో దుఃఖం లేదమ్మా.
అవును,
అంటే బ్రేక్ చేయదు, అది బ్రేక్ మార్గం. మరి మన సుఖాల్లో ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్న అనుకాలను చూసి ఆనందపడతాం అనుకో, ఎప్పుడో తెచ్చడో ఏదో చేస్తారు, బ్రేక్ పడుతుంది.
అవును,
భౌతిక సుఖాల్లో దుఃఖం ఉంది.
అవును,
ఎలాగంటే కృష్ణుడు కూడా చెప్పాడు దుఃఖ మిశ్రిత సుఖం.
అవును,
సుఖం ఎలాంటిదంటే దుఃఖ మిశ్రిత సుఖం. కానీ మనం దుఃఖాన్ని సుఖాన్నే చూస్తున్నాం, జ్ఞాని ఆ దుఃఖాన్ని సుఖాన్ని కూడా చూస్తాడు.
అవును, అంటే ఇందాక ఈ సత్సంగం ముందు మీరు ఆంటీ ఒక్క నిమిషం, మీరు ఈ సత్సంగం స్టార్ట్ చేయక ముందు సతీష్తో అంటున్నారు కదా, సహజము అసహజము, జ్ఞాని సహజంగా ఉంటాడు జీవుడు అసహజంగా ఉంటాడు అని. మీ నూటికి 100 రూపాయలు అంటే జ్ఞానికి మృత మనస్సు కదా ఆంటీ, అసలు భోగ ప్రవృత్తి ఉండదు జీవుడికి, భోగ ప్రవృత్తి తప్ప ఆత్మవేత్ మనసు ఉండదు,
తెలియదు కదా,
తెలియదు. సో జ్ఞాని సహజంగా ప్రేమ, కేవలం ప్రేమ దయ మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది అక్కడి నుంచి, అది ఎప్పుడు ఎవర్ ఫ్రెష్ గా ఉంటుంది. జీవుడికి ఏంటి అంటే ఈ అదే వాంఛలు ఉండడం వల్ల, ఆ మనసు అసహజంగా ఉండి ఈ అహంకారం మమకారం ఉండడం వల్ల లిమిటెడ్, చాలా లిమిటెడ్ గా చాలా ఇరుకుగా ఉంటాం అన్నమాట.
ఇప్పుడు చెప్పు,
చెప్పండి 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 ఆంటీ చెప్పండి.
ఇప్పుడు సమాజంలో జరిగేది కూడా ఆర్టిఫిషియల్ లైఫ్ వల్ల వచ్చే దుఃఖమే ఎక్కువ, సహజంగా వచ్చే దుఃఖం చాలా తక్కువ.
అవును అవును,
అందుకు మనిషి ఆర్టిఫిషియల్ గా కాకుండా సహజంగా జీవించటం, న్యాచురల్ గా జీవించడానికి అలవాటు పడితే దుఃఖం చాలా తక్కువ. బరువు అవసరం లేదు, ఇంత బరువు మారుతున్నారంటే కేవలం ఆర్టిఫిషియల్.
అవును, సో ఇప్పుడు మీరు లక్ష్మణ్ అంటే మీరు చాలా సహజంగా ఎప్పుడు అంటే కృత్రిమ లేకుండా లోపల బయట లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ అంటే ఆత్మవంచన లేకుండా జీవిస్తూ వచ్చారు కదా, మీరు అది ఎలా జీవించారో చెప్పాలి మీకు మా భక్తులకి.
పుట్టుకతో వచ్చేసింది అది, నాన్నగారి దగ్గరికి వచ్చాక నాన్నగారే అనేవారు, ఏమనేవారు అంటే ఆయన కూడా ఏదైనా చెప్తే నేను నాకు చెప్పకూడదు ఇది లేదా ఎందుకు చెప్పారని అడిగేదాన్ని, నన్ను కూడా నా గురించి నన్ను కూడా అడగకూడదు అని తెలియనంత అమాయకురాలు అమ్మ నువ్వు, మనసులు ఇంత మంచి లేదా అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం అనేవారు.
అవునండి,
నాకు అది తెలీదు.
నాన్నగారు చెప్పేటప్పుడు సబ్జెక్టు మీరు ఆయన డౌట్లు అడుగుతూ ఉండేవారా?
అడిగేదాన్ని, నాకు ఒకవేళ 2 రోజులు ఆలోచన రాకపోతే మళ్ళీ ఆయన అడిగేదాన్ని మాదే ఎందుకు చెప్పారు మీరు నాకు అనుభవంలోకి వెళ్ళినప్పుడు.
ఓ
మళ్ళీ
ఇప్పుడు అంటే నాన్నగారు సబ్జెక్ట్ చెప్పేవారు మీకు చిన్నప్పటి నుంచి అమ్మవారి మీద భక్తి, అమ్మవారు పంపిస్తే నాన్నగారి దగ్గరికి వచ్చారు, నాన్నగారి దగ్గర సహవాసం కుదిరి ఇంట్లో మెంబర్గా అయ్యారు, ఆయన చెప్పే మాటలు వినేవారు, మీకు ఆ వినడం ఆ శ్రవణంలో మీకు అది అర్థమయ్యేది, అర్థమయ్యే దాంట్లో డౌట్స్ వస్తే నాన్నగారిని అడిగేవారు కదా, ఏం అర్థమైంది, ఎప్పుడు డౌట్ వచ్చి అడగడం జరిగిందో ఏమన్నా జ్ఞాపకం ఉందా?
అంటే తలంపు నువ్వు కాదని చెప్పేవు, తలంపు మీరు కాదని చెప్పేవు, తలంపే నేనని నాకు అనుభవంలో ఉంది. అలా వారం రోజులు ఆలోచించింది, ఎంత గుంజుకున్నా చదువుకున్నా తలంపు నేనుగానే వ్యక్తమవుతుంది, దానిగా వ్యక్తమవుతలేదు, తలంపు నేనని స్పష్టంగా తెలుస్తుంది. ఏం చేసేదండి నాన్నగారు, నేను తప్ప లేదా మీరు చెప్పడం తప్ప ఆయన కొద్దిగా అప్పుడు చూస్తే ఎల్లు అడిగేసాను, నాన్నగారు తలంపు నేనని నాకు తెలుస్తుంది, ఎంత అలా ఆలోచించి నేనని వ్యక్తమవుతాను తప్ప మీరు చెప్పినట్టు తాను కాలేదు నాకు, నేను అంత బాధపడుతున్నాను, నేను ఎంత అడిగిపోతున్నాను, మీరు చెప్పకూడదు లేకపోతే ఊళ్ళో కన్నా ఇవ్వాలి, నేను ఎంత స్ట్రగుల్ పడుతున్నాను మీకు ఏం తెలుసండి అబ్బులు అడిగండి.
అప్పుడు ఏమనేవారు?
అదే అనేవారు, నా మాటే నన్ను నన్ను అడగకూడదని తెలియనంత అమాయకురాలు అమ్మా నువ్వు, సాధన చేస్తున్నావు కాబట్టి స్ట్రగుల్ పడుతున్నావు, నీ ఇంట్రెస్ట్కి నేను సంతోషిస్తున్నాను.
చాలా బ్యూటిఫుల్ ఆంటీ, ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ వింటున్నాం, నాన్నగారు అదే అంటారు కదా, మీరు శ్రవణ అంటే శ్రవణం కూడా హోలీ కంపెనీ ఎంత ఇంపార్టెంటో సబ్జెక్ట్ శ్రవణం కూడా అంతే ఇంపార్టెంట్, అయితే సాధన కోసం శ్రవణం చేయాలి కానీ కాలక్షేపం కోసం శ్రవణం కాదు. ఇప్పుడు భక్తులందరికీ కూడా నాన్నగారు చాలా స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటి అంటే, సబ్జెక్ట్ మీకు టైం పాస్ లేకపోతే కాలక్షేపం కోసమో సబ్జెక్ట్ వినడం కాదు, మీరు సాధన చెయ్యడానికి ఆ సబ్జెక్ట్ మీరు సమన్వయం చేసుకోవడానికి మీరు శ్రవణం చేయాలి, అది సాధన శ్రవణం అవ్వాలి. సో ఆ శ్రవణం చేసిన తర్వాత అలా వెళ్ళి దాన్ని ఇంట్రోవర్ట్ చేసుకుని నాన్నగారు ఇది చెప్పారు మన అనుభవంలో ఏముంది అది చూసుకుని మళ్ళీ నాకు ఇది అనుభవంలో లేదు కదా అని మళ్ళీ ఆయన దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలి.
ఒకసారి ఏం చేశారంటే నాగప్రాజు గారికి అట్టగట్ల భక్తులకి అందరికి భగవాన్ అక్షరమాణాన్ని ఇచ్చి నాకు రాజాజీ భగవద్గీత ఇచ్చారు, తెలుగులో బాగుంటుంది బొమ్మలతోటి నాకు భగవద్గీత ఇచ్చేగా మళ్ళీ అందరూ వారం రోజులకి వెళ్ళాం, మళ్ళీ ఆదివారం నాన్నగారి దగ్గరికి
వెళ్ళాం.
నాన్నగారు ఏమన్నారంటే నన్ను ఒక పావు గంట ధ్యానం చేయమ్మా అని చెప్పేది, అంటే ఎలాగానే ఫస్ట్ నన్ను అడిగేది ధ్యానం చేస్తున్నామమ్మా, నాకు అసలే మంటెక్కిపోయి ఉండే. నాన్నగారు పుట్టినయ్యి పొట్టినయ్యి పౌరజములు వచ్చి చెవులు అన్ని నన్ను ఎత్తమే పెడుతున్నాను గారు, ఇంకెప్పుడు ధ్యానం చేయమని అడగకంటే నేను చేయను అన్నాను, వాళ్ళే చేస్తుంది చేయను అని చెప్పింది. మరి భగవద్గీత చదివేవా అని అడిగేది, చదివేను అన్న అర్థమైందా అని అడిగేది, అర్థమైతే ఇలా సంసారంలో ఎందుకు ఉంటారు నాన్నగారు ఎప్పుడో బాగుపడదు, అర్థమైనట్టు మనసు నచ్చిందండి నిజం కాదని చెప్పింది. అప్పుడు వాళ్ళని కూడా అడిగారు, వాళ్ళేమో నేను సీరియస్గా కోపంగా చెప్పాను కదా, అందరూ పక్కగా నవ్వేసి నవ్వేశాక వాళ్ళని అడిగారు, వాళ్ళకి అర్థమైందని చెప్పారు, చేతి మీకు లక్ష్మీకుని తేడా అడిగింది, తను ఉన్నది ఉన్నట్టు చెప్పింది, తను స్ట్రగుల్ పడుతుంది కాబట్టి తన బాధలో దానికి తెలుస్తుందే మీకు తెలియటలేదు అని చెప్పి లక్ష్మికి మీకు
అంటే ఆనెస్ట్ గా మీ స్ట్రగుల్ ఆయన దగ్గర ఓపెన్ గా చెప్పేవారు,
చెప్పేసేది లేకపోతే ఎలా
అవుతుంది,
ఎక్కడ సిగ్గుపడిపోయింది చెప్పడానికి. అప్పుడు నేను అన్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం దాచుకున్నా గురువు దగ్గరకు వచ్చి మనసు దాచుకున్నా నష్టపోయేది నేనే నాకు తెలిసినాను కదా అని చెప్పి.
ఓ సూపర్, అంటే నాన్నగారే ముందు అడిగారా అలాగ అన్ని ఓపెన్ గా
ఎలా
రోగం ఎలా దాయమో అలాగా ఒక జ్ఞాని దగ్గర మన వికారాలు దాయకంగా ఉండాలి,
గురువు దగ్గర మనసు దాక్కుందాం అనుకో, మనసును ఎలా విడుదల చేయాలి ఎలా చెప్తారు?
అంటే అంత క్లియర్ గా మీరు మనసుని ఆబ్జెక్ట్ గా చూసారు, అంటే మనసు నేను మనసు నాది అనుకుంటే అప్పుడు భయపడతాం నాకంతగా చెప్పడానికి. మీరు దాన్ని సాధన పరంగా దాన్ని తొలగించుకోవాలనుకున్నారు కాబట్టి మీరు అలా ధైర్యంగా చెప్పగలిగారు.
చిన్నప్పటి నుంచి లక్ష్యం అదే.
అదే అదే
నాకు వచ్చింది కానీ నా లక్ష్యం అదే.
అందుకే అండి అసలు అందుకే
దీంతో పరిచయం లేదు, తెలియదు ప్రకృతిలో ఎలా ఉండాలి కూడా ఆ మర్యాదలో ఇవి కూడా.
అవును అవును, అందుకే చాలా సహజంగా ఉంటారు. మీ ఇంటికి ఎవరన్నా వస్తే అదే మీకు ఏది కావాలంటే అది చేసుకుని తినండి, నన్ను చేయమంటే నేను చేస్తాను, లేకపోతే మీరు పెట్టుకుని తినేయండి అనేసేవారు.
అంతే
బ్యాగులు తీసుకొచ్చి పెట్టేదాన్ని
ఎవరికి కావాల్సిన కాసుకుని టీ కాసుకున్నాడు, కాఫీ కాసుకున్నాడు, టిఫిన్ చేసుకునే వాళ్ళు.
అవును
అండి, అన్ని అక్కడ పెట్టేసిందండి.
అంటే పర్సనల్ బిహేవియర్, అంటే ఇంపర్సనల్ బిహేవియర్ మీ సమక్షంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు.
ఏది భగవంతుడు అది మనం చేసి భగవంతుడు
అలా అంటే
మాట్లాడే శక్తి కూడా భగవంతుడి.
అవునండి అవును,
మనం మాట్లాడే
నాన్నగారి దగ్గర ఉన్న అంటే ఫస్ట్ నుంచి ఉన్న కొద్ది మంది గొప్ప భాగ్యం ఏంటంటే అంటే నిరంతరం మీ లైఫ్ అంతా ఆయనతోనే సన్నిధి అయింది, అంటే ఆయనతోనే సహవాసం, ఆయనే ఫ్రెండ్, ఆయనే తల్లిదండ్రి, ఆయనే సహవాసం.
మాట్లాడుకోవడానికి ముందు ఇద్దరమే ఉండేవాళ్ళు కనుక ఆయన కూడా భగవాన్ అనుభవాలు, భగవాన్ గురించి ఆయనకి జరిగినాయి. నాన్నగారు నాకు చెప్తా ఉండేవారు, నా అనుభవాలు నేను ఆయన చెప్తా ఉండేదాన్ని చేసేవారు మనసుని.
అలా నాన్నగారు చెప్పిన కొన్ని సందర్భాలు చెప్పండి. అలా కొన్ని సందర్భాల్లో నాన్నగారు మీకు అలాగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆయన అనుభవాలు అవి చెప్పి మీకు ఏమైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి.
చెప్పినప్పుడు గోల్డ్ కాంతి అంట బాడీ నుంచి అండి, గోల్డ్ కాంతి వచ్చేదంట నాన్నగారు కనిపించినప్పుడు. అలా నాన్నగారు అన్నాడు, ఎంత పవిత్రులు కాకపోతే గోల్డ్ కాంతి వస్తుంది లక్ష్మి అని అన్నారు. అంటే ఆ పవిత్రతని మనం అర్థం చేసుకోలేమమ్మా అన్నారు.
అవును అవును,
పరమ పవిత్రుడు భగవాను, మనం కూడా అంత పవిత్రం అయితే కానీ ఆ శాంతిని చేరుకోలేము అని చెప్పేవారు తరచు ఎక్కువ. ఇంటికాడైతే మాట్లాడేవారు, పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో మాటలు తక్కువ, మౌనమే.
ముందు
15 మంది ఉండేవారు అంటే అప్పుడు అందులో జన్యూరు పట్టూరు కదా, మామూలు నాలెడ్జ్ ఉండదు ఇది ఉండదు తెలీదు. ఒక రోజు ఏమనుకున్నా అంటే ఏలూరు నుంచి కలెక్టర్ గారు ఇల్లు ఎవరెవరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అలా వస్తామండి ఊరు, అప్పుడు అనుకున్నాను నాన్నగారు మనకు దూరం అయిపోతారు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక లక్ష్మి ఎదారాన్ని దగ్గరికి ఏకేసి, భగవాన్ ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా తన ముందు భక్తుని ఎప్పుడు మర్చిపోలేదమ్మా అని చెప్పారు. ఇంకా ఒక ధైర్యం వచ్చేసి నాన్నగారు మనం మర్చిపోతుంది
అలా. అంటే మీకు ఇంకా ప్రత్యేకం భౌతికంగా గానీ మానసికంగా గానీ ఇంకెక్కడా ఏ అటాచ్మెంట్స్ లేకుండా ఉండేవారు కదా మీరు ఇప్పుడు?
నాకు అటాచ్మెంట్ లేదు, నాకు ఎప్పుడు ఏదో మోయరాని బరువు మాట్లాడినట్టు సంసారం గానీ భక్తి కానీ ఏమీ అనిపించలేదు ఎప్పుడు.
అవును అవును అవును,
నాన్నగారు ఒకసారి అడిగారు తెలుసా, నీ పేదరికం నీ కష్టాలు నీకు దుఃఖాన్ని తీసుకురాటా లేదా నీకు అశాంతిని తీసుకురాటా లేదా అమ్మా అని అడిగారు. అడిగితే తీసుకురాటా లేదు నాన్నగారు, మనీ ఉంటే బోల్ పడ్డాను, నాకు మనీ కన్నా భక్తి మార్గమే ఇష్టం అని చెప్పినప్పుడు అంటే అప్పుడు నాకు తీసుకురాటలేదు, నేను మనీ లేకపోవడం వల్లే మీ దగ్గర ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతున్నాను, మనీ ఉంటే వాళ్ళు అడ్డు వచ్చేది.
అవును,
మీ సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నప్పుడు.
ఎక్సలెంట్ ఆంటీ, ఎక్సలెంట్.
ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని, అందుకు మనీ కన్నా ఏమంటే ఎక్కువ ఇష్టం అని చెప్పేదాన్ని.
ఆంటీ అసలు ఇది ఎంత హైలైట్ పాయింట్ అంటే, మీరు సింపుల్ గా చెప్పేశారు ఈ మాటని. దీనికి నాన్నగారు చాలా స్పీచెస్ లో చెప్పారు మనకి, అంటే ఎన్నో బోల్ట్లు పెట్టుకుని బతుకుతూ ఉంటాం మన జీవితం, అంటే ఎన్నో ఆధారాలు పెట్టుకుని అందులో సుఖం ఉందనుకుని అందులో కంఫర్ట్ ఉందనుకుని బతుకుతూ ఉంటాం కదా. అంటే సుఖం అంటే మనం సుఖపడే విధానం, మనం సుఖపడడం అంటే ఏమో మళ్ళీ అహంకారం సుఖమే కదా. అంటే అహంకారానికి ఇబ్బంది లేకుండా, శరీరానికి ఇబ్బంది లేకుండా జీవించడమే పరమార్థం అనుకుంటూ ఉంటాం. కానీ అదే జ్ఞానానికి అడ్డు, అది తొలగితే కానీ మోక్షం రేపు మొహం తిరగదు అనేది అసలు మనకి తెలియని కూడా తెలియదు. సో మీరన్నట్టు అసలు నాన్నగారిని అలా అడగగలడం అంటే మోక్షకాంక్ష ఉండడం, భక్తి ఉండడం, మోక్షకాంక్ష ఉండడం అంటే డబ్బు లేదు, అధికారము డబ్బు ఏమీ లేకపోవడం వల్లే నాకు మీ మీద ఇష్టము, మీ సబ్జెక్ట్ మీ అవగాహన నాకు అవుతోంది అని మీరు అనగలిగారు. అవును అవును, అంటే దాంట్లో తెలియకుండానే మనసు దాన్ని అది పెంచుకుంటూ ఉంటుందండి.
అప్పుడు నాన్నగారు అన్నారు ఉపనిషత్తుల్లో నేను మాట చెప్తున్నావమ్మా, నువ్వు ఉపనిషత్తుల్లో లేని మాటలు చెప్తున్నావమ్మా నువ్వు అన్నారు.
ఓకే ఓకే, అంటే అదే, అందుకే సాధకుల్ని నాన్నగారు రిపీటెడ్ గా సాధన అంటే గొప్ప నూర్పు కాదు, మీరు ముందు సబ్జెక్ట్ అవగాహన చేసుకోండి, మీరు అహంకారాన్ని రెట్టించుకునే పనులు చేస్తున్నారా, మీరు అహంకారాన్ని పెంచుకుంటూ సాధన పేరు మీద భక్తి పేరు మీద అహంకారాన్ని పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా చూసుకోవాలి. ఇప్పుడు డబ్బులో సుఖం ఉంది,
ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది అనుకో, నన్ను భగవంతుడు పరీక్ష పెడతాను పంపాడు అనుకునేదాన్ని, అందుకు నాకు దుఃఖం వచ్చేది కాదు. నేను పరీక్ష పెట్టుకుంటాం కదా పెట్టుకో అనుకునేదాన్ని, అంతే.
చాలా స్ట్రగుల్ అంటే పావర్టీ నుంచి వచ్చే స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ సొసైటీ నుంచి స్ట్రగుల్, చాలా పడ్డారు కదా.
ఇప్పుడు అగౌరవ వచ్చిందనుకో, అగౌరవ రాకుండా నా గౌరవం కోరుకున్నట్టు ఎలా తెలుస్తుంది, వస్తేనే నేను చేయగలను.
అవును,
వచ్చిందని ముందే భయపడిపోయే వాళ్ళు ఇంకా అగ్గండి.
అవును అవును,
ఏదైనా అంతే.
అవును,
కానీ ధర్మానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను, బంధుత్వానికి.
అవును,
ఎందుకంటే నేను కూడా అలాగే నా లైఫ్ ఉంచుకున్నాను, నేను భర్తగా నా ధర్మం ఎంతవరకు చేయాలో అలా నేనుగా ఉండి పనిచేసేసాను, వాళ్ళతో తాదాత్మ్యం లేదు. అంతే, పిల్లలు ఇచ్చినట్టుగా నా ధర్మం ఎందుకు ప్రయోజకం చేస్తే అది చేయాలి చెప్తే మేము బాధ్యత తీసుకోవాలి. భగవంతుడికి వైపుకి వెళ్ళిపోవటానికి ఇవన్నీ బద్ధకం కాదు, ఆహారం నేను తప్పించుకోవడానికి కాదు, భయపడి కాదు.
అవును అవును,
అంటే క్లారిటీగా నన్ను నేను ఉంచుకోవడానికి అన్ని.
అదే కదా అంటారంటే, ఇప్పుడు మీరు సాధన పేరు చెప్పుకుని మీరు కాశీ వెళ్ళిపోతారా, గంగ స్నానాలు చేస్తారా, లేకపోతే విశ్వేశ్వరుడి నెత్తి మీద అభిషేకం చేస్తారా, లేకపోతే అన్నపూర్ణాదేవి ఈ అన్న సత్రములో మీరు డబ్బులు కట్టి అన్నదానాలే చేస్తారా, మీరు హిమాలయాలు పారిపోతారా, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తపస్సు చేస్తారా, ఎన్ని చేసినా మీకు రాగద్వేషాలు పోకపోతే ఎన్ని చేసినా ప్రయోజనం లేదన్నారు.
ఎస్కేప్ అయ్యేవాడు భక్తుడు కాదు,
అవును
ఎస్కేప్ ఇప్పుడు ఒక కష్టం వచ్చింది అనుకో ఎన్నాళ్ళు ఎస్కేప్ అయిపోతాం
అవును
పరిష్కరించుకోవడం ముఖ్యం ఎస్కేప్ ముఖ్యం కాదు మనం పరిష్కరించుకోలేదు అనుకో ఈశ్వరుడికి వదిలేయటమే ఆయన ఎప్పుడొకప్పుడు ఆయన పరిష్కారం చేస్తుంది కానీ అందరూ మాట ప్రతి సమస్యకి ఈశ్వరుడు పరిష్కారం నిర్ణయించి ఉంచుతాడు అది నీకు ఇవ్వాలి కాకపోయినా 10 రోజులకైనా నీకు అందుతుంది లక్ష్మి అని పరిష్కారం చేసుకునేది
సో ఆ పరిష్కారం కోసం మీరు చూసుకు సూపర్ అంటే ఇది సూపర్ అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది సో మనం సహనంగా ఉంటే అది మనకి తెలియబడుతుంది సొల్యూషన్ అవుతుంది సో కంగారు పడక్కర్లేదు భయపడక్కర్లేదు బెంగ పెట్టుకోకర్లేదు
భయం వల్లే సకల అసలు అనర్థాలని భయం వల్లే ఇప్పుడు భగవాన్ గాఢ నిద్ర అనుకో ఎందుకు దృష్టిలో పెట్టుకు చెప్పారు నీకు లోకం తలంపు భయం తలంపు దేహం తలంపు ఇంద్రియాలు అన్ని తలంపు తలంపు కానీ ఆత్మ అది మన ఉదయంలో ఉంచుతాను కదా
అవును అవును
నాకు అది అది అనుభవంలోకి ఎలా వచ్చిందంటే నేను ఒక రోజు పడుకుంటే మీటింగ్కి వెళ్ళి వచ్చి జరి వచ్చానంటే నేను పట్టించుకోవాలి నాన్నగారు చూసుకుంటారే అని నిద్ర యాసికాలం ఏం వెళ్ళి కదా ఓ నీళ్ళు తాగేసుకోవాలా బుజ్జిగాడుని రామన్ గారు ఏం చేసేవారు అంటే మా అక్కడికి తోసేసేవారు బ్యాగుని మాకు కరెంట్ ఉండదు చిన్నూరులో అలా కింద పడుకుని పోయి అప్పుడు నాకు ఎంత తెలిసిందంటే నేను మర్చిపోయిన లేచి నాన్నగారు ఇంటికి రోజు పొద్దుటే దర్శనానికి వెళ్ళేదండి నాన్నగారు పేపర్ చదువుకుంటా ఇంటికోరు ఫోన్ చేసేసి అప్పుడు ఆరోగ్యదాన్ని కాదు ఎవరైనా ఉంటే తప్ప లేకపోతే కింద సీడిమి నుంచి దండం పెట్టుకుని వచ్చేదాన్ని నేను అలా సీడిమికి వెళ్ళేది పేపర్ చదివాను ఇలా పక్కకు పెట్టి పేపరు ఏంటి గాఢ నిద్రలో అంత గాఢ నిద్ర నీకు ఒంటి మీకు ఏం బాగుతుందో తెలియదు ముద్ద నిద్ర అని అడిగేది నేను మర్చిపోయాను నేను చెప్పలేదు నేను మర్చిపోయాను అంటే నాన్నగారు చెప్పేవారు కదా నిద్రలో కూడా నిన్ను ఒకటి చూస్తున్నాను చూడడం వల్లే నాకు బాగా నిద్ర పట్టిందని చెప్పగలుగుతున్నాను
అవును
బాగా నాన్నగారు అని అర్థమైంది చైతన్యం భక్తి ఇంకా పెరిగింది అప్పుడు ఇంట్లో పెట్టి 100 రూపాయలు తెచ్చి ఈరోజు బ్యాగ్ లేకుండా తెచ్చుకుని పెట్టుకో ఎప్పుడు బంత అరుపు ఏమీ లేకుండా ఓన్లీ బయట నేల మీద పడుకోకూడదమ్మా జాగ్రత్త అని చెప్పారు మా అమ్మ అలాగే వచ్చింది అది పెద్ద జరి
తర్వాత
బ్యాగ్ లేక కొందిచ్చేది
ఆహా తర్వాత చూసుకుంటే ఒక పెద్ద జెర్రి ఉందా
మన్నాడు వచ్చేసింది మళ్ళీ అలా సాపరేట్
ఓ
పుస్తకాల సంచులో వచ్చేసిందమ్మా ఏ జల్లాలో అర్థం
కాదు
పుస్తకాలు
అంటే అంటే నిన్ను అహర్నిశాలు అంటే రాత్రి పగళ్ళు కూడా అంటే నేను నిన్ను నిన్ను చూస్తూనే ఉన్నాను అనేది మీకు తెలియచేయడం ఆయన చెప్పింది మీకు అర్థం అవడం ఇంకా మీకు ఆధ్యాత్మిక ఎంత రావడం జరిగింది
ఆయన ఏం మాట్లాడలేదు డబ్బులు ఇచ్చారు అంటే బ్యాగ్ లేక తెచ్చుకుని పెట్టుకోవాలి అప్పుడు నేను ఇంటికి వచ్చాక ఆలోచించాడు బుద్ధి పని ఆడవాడు కదా వేసాను పని చేసుకున్నాను దర్శనానికి వెళ్ళిపోవాలి ఆడవాడు కదా వెళ్ళిపోయాక డబ్బులు ఇచ్చాక నిజమే నేను నాన్నగారికి చెప్పలేదు నాకు గుర్తు లేదు నాకు తప్ప ఎవరికి తెలీదు అంటే గాఢ నిద్రలో ఉండి చూసే ఆయన ఆయనే అనమాట ఆయన చైతన్యం ఆయన మామూలు మంచి కాదు అని నిద్రాడు అయితే అంతే ఇంకా బట్టి పెరిగి నువ్వే
సో అలా అంటే ఒక పక్కన భక్తి ఉండడం అంటే వివేకం పెరగడం అంటే భక్తితో పాటు వివేకం విచక్షణ పెరగడం అంటే ఈశ్వరుడు సర్వాంతర్యామి ఎల్లవేళలా ఎప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు
బాడీ దేహం మనసు ఇవన్నీ ఆత్మ పైన కల్పన మాత్రమే లోకము మరి కాళ్ళందరి అన్ని ఆవరణి లోకం నేను వచ్చాకొచ్చే లోకానికి ఎక్కువ వాల్యూ ఇస్తావా నేను వచ్చాకొచ్చి లోకానికి దేవుడికి ఎక్కువ వాల్యూ
ఇస్తావా
అందరూ ఇచ్చేది లోకానికే కదా లోకం అంటే భయం గౌరవ అంటే భయం డబ్బు లేకపోతే భయం ఏం లేకపోతే భయమే భయం వల్ల మనిషి వివేకాన్ని కోల్పోతాడు. ఆ భయం ఏం కూడా తలంపు, ఆ తలంపు నువ్వు కాదని ఈశ్వరుడు చెప్తున్నాడు. అది గాఢనిద్ర అనుభవం చెప్తుంది భగవాన్.
ఈ మాట మళ్ళీ రిపీట్ చేయండి మీరు.
ఏది
ఇప్పుడు లాస్ట్ లో చెప్పారు కదా, ఆయన వచ్చాక అంటే చైతన్యం, చైతన్యం వల్ల తలంపులు వస్తున్నాయి.
తొడుగు మాన దేహం, ఇంద్రియాలు, లోకం, తలంపులు ఇవన్నీ వచ్చేస్తాయి.
అవును,
కానీ నాన్నగారు ఏం చెప్తారు, నువ్వు పాలకొల్లి వెళ్ళాలనుకో మళ్ళీ ఇంటికో, నువ్వు మళ్ళీ జిన్నూరు రావాలనుకో, ఎంత దూరం వెళ్ళిపోయేవో అంత దూరం వెనక్కి వస్తేనే నీళ్ళు వస్తుంది, నీళ్ళు రాదు. అలాగే మనం దేహాన్ని కల్పించుకుని, ఆత్మను కల్పించుకుని, ఎన్నో విషయాలు కల్పించి, లోకాన్ని కల్పించి బయటకు వచ్చేసాం, ఆత్మ నిర్చిపెట్టేసి మళ్ళీ ఇంత దూరం సాధన చేసి వెనక్కి వెళ్తేనే మనం ఎవరో కనిపిస్తుంది, తెలియదు.
అవును,
అదే బ్రహ్మము, ఇవన్నీ మనం కల్పించుకుంది.
అదే అంటే, అంటే ఉన్నది బ్రహ్మం ఒక్కటే, చైతన్యం ఒక్కటే, అయినా మనం కల్పనలో మనం ఈ శరీరం మనం అనుకుని, ఈ మనసు మనం అనుకుని, ఈ అహంకారం మనం అనుకుని, ఈ ప్రపంచం నిజం అనుకుని, దాంట్లో మనం ఎంత ముందుకి వెళ్ళిపోయి, ఎంత ముందుకి మనం ప్రయాణం చేశామో, అంత వెనక్కి మనం రాకపోతే మన లోపల ఉన్న చైతన్యాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోలేము. దానికి ఉదాహరణగా చాలా సార్లు ఇచ్చేవారు, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నర్సాపురం వెళ్ళిపోయాం, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోయాం, మళ్ళీ జిన్నూరు రావాలి అంటే మనం ఎంత దూరం ముందుకు వెళ్ళిపోయామో అంత దూరం వెనక్కి వస్తే తప్ప జిన్నూరు ఎలా రాదో, ఈ కల్పనలో మనం ఎంత ముందుకు వెళ్ళిపోయామో, బహుజన్మలు ఈ బయటది నిజం అనుకుని, ఈ శరీరం మనసు నిజం అనుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అది మళ్ళీ వెనక్కి విత్డ్రా చేసుకుంటే తప్ప అది సాధ్యం కాదు.
అదొకటి, తలంపు నేర్చిపెట్టుకోవాలంటే ఏదైనా విడిచిపెట్టుకో, జ్ఞాన మార్గంలో సంపాదించుకోవడానికి ఏమీ లేదు, విడిచిపెట్టుకోవాల్సిందే ఉంది, నేర్చుకోవాల్సిందే ఉంది. కానీ ఇది సాధనలో తలంపు నేర్చిపెట్టుకోండి, అనేక సార్లు ఫెయిల్ అయిపోయినా సాధనలో నామ్ కరేజ్, నాన్నగారు చెప్పేది నీ కరేజ్ ఉన్నట్టు నీ పక్కవాడికి కూడా తెలియకూడదు. నువ్వు కామ్ కరేజ్ లేకుండా, నువ్వు ధైర్యం, ప్రయత్నం లేకుండా నువ్వెన్నడూ మనసులో నుంచి బయటకు రాలేవు. ఎవరో ఇస్తారని నేను చూపబడతా అని పాట పాడేవారు కదా, ఎవరో వస్తారని చేస్తారని ఎదురు చూసి మాసపోకుమా. ఇప్పుడు భగవంతుడు ఎక్కడో ఉన్నాడా, మనకు చొక్కం కొమ్మరిని చెప్తాడా, మన జీవిత విధానం. నాన్నగారు సబ్జెక్ట్ చెప్పారు, ఆ సబ్జెక్ట్ పరంగా ఆర్టిఫిషియల్ అయి వదులుకుంటానికి చాలా ధైర్యం అవసరం, పట్టుదల అవసరం, అలవాటు పడిపోయింది కదా.
అవును,
స్లోగా దాన్ని వెనక్కి గట్టుకుంటూ రావాలి.
అవును అంటే, అవును,
నేర్చుకునేది లేదు ఇందులో, వదులుకునేది ఎక్కువ.
అవును, కరెక్ట్. అంటే చైతన్యం ఎప్పుడూ ఉంది, ఏదైతే కల్పింపబడి కల్పించుకున్నామో, ఆ కల్పించిన దాంట్లోంచి మనం బయటకు వస్తే ఉన్నదే అనేది మనకి అవగాహన అవుతుంది అనుభవం తర్వాత. మీరు అన్నట్టు ఫస్ట్ అసలు ఇది కాదు, మీరన్నట్టు భౌతికమైన జీవితానికి, భౌతిక ప్రపంచానికి మనం గౌరవం ఇవ్వడం, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం చేస్తున్నాం తప్ప దానిలో ఏమీ లేదు, అది నిజం కాదు అని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసి లోపల చైతన్యానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే
అలా కాదు. ఇప్పుడు నీ దేహం నిజం కాదు, దేహాన్ని నిజమని నమ్మి నువ్వు దాన్ని ఎలా వదులుకోగలవు?
అవును,
ముందు నమ్మకం వదిలి.
అవును,
నమ్ముతున్నావు, అది నిజం కాదు కదా, ముందు నమ్మకాన్ని నిలిచిపెట్టాలి మనిషిని. తలంపు గౌరవం నిజమా, సజీవ నిజమా? అందుకే సత్యాన్వేషి కూడా అయి ఉండాలి మనిషి.
ఇది చాలా బాగుంది, కరెక్ట్. మీరు అన్నట్టు ఒక్క సత్యాన్వేషకుడికి మాత్రమే ఆ అవగాహన అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు నాకు బాహ్యమైన వాంఛలో లేక, అందుకే ఆంటీ ఒక్క కోరిక రహితునికి మాత్రమే ఆత్మవిద్య అర్థమవుతుంది. నేను కోరికలు వాంఛలు పెట్టుకుని నేను కూర్చుని ఆత్మవిద్య విన్నా, నా కోరికలు తలంపులు ఆ విద్య అర్థం అవ్వకుండా అవి అడ్డుకుంటూ ఉంటాయి. మీరు ఇప్పుడు అంటే మనం కోరికారహితంగా ఉండి వాంఛలు ఆశింపులు రహితంగా మనం జీవిస్తూ ఉంటే మీరన్నట్టు ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు అప్పుడు అందుకే కదా అంటారు అవును,
తర్వాత ఈశ్వరుడు పట్ల విశ్వాసం భక్తి అవి రెండు ఉంటే సరిపడదు.
అవును,
నా రూపాయి ఖర్చునే దేవుడిని అనుభూతిలోకి తెచ్చుకోవడం.
అండ్ ఇంకొకటి అంటే అసలు మెయిన్ కీ మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, అసలు మెయిన్ కీ ఏంటి అంటే ఈ శరీరం నిజం మనసు నిజము అనుకుని నువ్వు ఎన్ని చేసినా అదే గానుగెందుకు చుట్టూ సో ఇది నిజం కాదు, చైతన్యం మాత్రమే నిజం అంటే గురువు మాత్రమే నిజం అనుకుని చేసిందే అసలు సాధన మొదలది.
అవును, మన నిరంతరం గాఢ నిద్రలో తప్ప నిరంతరం సాధనలో ఉండాలి, పనిచేస్తూ ఏది విడిచిపెట్టకూడదు, అన్నీ చేస్తూ ఉండాలి, ఏది మనం కాదని తెలుస్తూ ఉండాలి.
అవును, నిస్పృహ అంటే దీనికే భగవద్గీత శ్లోకం చెప్తూ నాన్నగారు అంటూ ఉంటారు కదా, నిస్పృహ నిస్పృహ అనేది స్ట్రెస్ చేస్తారంటే నిస్పృహ అంటే నీకు స్పృహ కూడా ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం మీరన్నట్టు పని పని కోసము అంటే ఆశింపు లేకుండా, ఇప్పుడు ఏదైనా కూడా ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, లేకపోతే ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, లేకపోతే ఇందులో మునిగితే ఈ ఫలితం వస్తుంది, అభిషేకం చేస్తే ఈ ప్రపంచం అంటే ప్రపంచంలో అన్ని కూడా ఈ వ్రతం చేయండి ఈ ఫలితం వస్తుంది, ఈ దానం చేయండి ఈ ఫలితం వస్తుంది, క్షేత్రానికి వెళ్ళండి ఈ ఫలితం వస్తుంది, ఇలా ఏదైనా ఫలితం ఓరియంటెడ్ గానే ఉంటుంది బాహ్య ప్రపంచం. బాహ్య ప్రపంచం
కోరిక లేకుండా
నాన్నగారు నిస్పృహ అన్నారు, అంటే కృష్ణుడు భగవద్గీతలో నిస్పృహ అంటే నువ్వు ఒక పని చేసి ఒక పని పని చేసినప్పుడు నీకు ఫలితం మీద నీ మనసు ఉంది అంటే అయిపోయావు, ఇంకా నువ్వు అసలు ముముక్షం కింద కూడా కాదు. సబ్జెక్ట్ అర్థం అన్నట్టు అంటే మనం ఒక పని నుంచి ఈ ఫలితం వస్తుంది అనే స్పృహ మనకు ఉంటే మోక్ష కాంక్ష కూడా రాదన్నారండి.
రాదు, అసలు నీకు అర్థం అవదు సబ్జెక్ట్.
సో ఇప్పుడు మనం భక్తులం భక్తులు చెప్పుకోవడం, మనం భక్తులం భక్తులు అని చెప్పుకోవడం కాదు, మనకి అసలు మనం అంతఃకరణంలో ఎలా ఉన్నాము, మనం ఆశించి పని చేస్తున్నామా, ఏ ఆశింపు లేకుండా చేస్తున్నామా, మనం స్పృహ ఉండి చేస్తున్నామా, మనకి దేహము మనసు ఫలకాంక్ష స్పృహ లేకుండా పని చేస్తున్నామా అనేది ఒక సాధకుడు చూసుకోవాలండి.
ఇష్టం ఇష్టంతో పనిచేస్తున్నా అనేది పనిచేస్తే మన ఇష్టంతో పనిచేస్తున్నా ఇష్టంతో మన పని చేసినప్పుడే మన బలహీనతలు మనకు తెలుస్తాయి. పని చేయని వాడు ఎన్నడూ ధరించలే నాన్నగా చెప్పేవారు కదా, స్వార్భూతులకి బద్ధభస్తులకి ఎన్నడూ జ్ఞానం రాదు, ఎందుకంటే పని చేసేవాడు మైండ్ నియమించుకునే శక్తి ఉంటుంది అక్కడికి, అందుకు నియమించుకోగలడు ఎప్పుడు ఎలా ఉండాలనేది.
అవును,
బద్ధభస్తులకి ఎలా దోహం,
అవును
ఎలా నియమించుకోవాలి
అదొకటి. అంటే అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏముంది రాగద్వేషాలు అంటూ ఉంటారు కదా, భగవాన్ చెప్పినా ఏమున్నాయి రాగద్వేషాలు తప్ప అన్నారు. ఆ రాగద్వేష రహితంగా జీవించి సమానత్వం రావాలన్నా కూడా మీరన్నట్టు ఎంతో కొంత
నేను అనేక సార్లు ఫెయిల్ అయిపోయిందండి, ఒకసారి ఉంచాలి ఏ తలంపు రాదు, కొన్ని వందల సార్లు ఫెయిల్ అయిపోవాలి, అక్కడ కూడా భయపడకుండా అదే కామ్ కరేజ్ గా ఉండి నా ప్రయత్నం నేను చేసుకుని నేను సిన్సియర్ గా సత్యాన్ని వేసుకుని అవ్వాలి అనే ప్రయత్నం వల్లే నువ్వు అది చేరగలవు, తప్పితే ఏదో ఏదో చేసేస్తే వస్తుందని కూడా మన జ్ఞానం.
అవును, శ్రద్ధ అంటే
నువ్వు ఏం చేసినా రాదు, పూజ చెయ్యి
ఇక్కడే ఆంటీ, మీరు చెప్పినట్టు ఏకాగ్రత అనేది ఇక్కడే వర్తిస్తుంది. అంటే నువ్వు దాని మీదే మనసు పెట్టి, అంటే మనసు అంటే నీ ఏకాగ్రత అంతా దాని మీద పెట్టి, ఆ వచ్చే తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఉపయోగమా అక్కర్లేదా, అది ఉందా, అది నిజమా, అది అబద్ధమా అని మన లోపల మనం చూసుకుంటూ. అందుకే అండి నాన్నగారు చాలా అవును, అందుకే నాన్నగారు చాలా సార్లు ఆచారం విచారం ప్రచారం అనేవారు. ఆచారం అంటే ఒక డిసిప్లిన్, అంటే మనకు ఒక క్రమశిక్షణ ఉండాలి.
వ్యవహారాల్లో మనసును నియమించుకోలేని వాడికి భక్తిలో ఎలా నియమించుకోవడం తెలుసు.
అవును అవును,
అందుకే ఆచార వ్యవహారాలు అవసరం.
ఆచారం అంటే క్రమశిక్షణ, అంటే మనకు ఒక క్రమశిక్షణ ఉండాలి. ఆచారం విచారణ అంటే లోపల మనల్ని మనం అన్వేషణ చేసుకోవడం. అండ్ ఏకాంతం, ఏకాంత వాసం కూడా అంటే అసలు మనం ఏకాంతంగా ఉండకపోతే మన లోపల ఏముందో కూడా మనకు తెలియదు. సో ఏకాంతంలో ఉండి, ఏకాంతంలో ఉండి డిసిప్లిన్డ్ గా ఉండి విచారణ చేసి ఆ లోపల ఏముందో చూసుకుని మన బలహీనతల్లో నుంచి మనకి ఏదైతే చైతన్యానికి అడ్డొస్తుందో, మనం అనుభవం రాకుండా ఏదైతే మనకు ఆటంకం అవుతుందో దాన్ని తొలగించుకోవడానికి శ్రద్ధగా మనం ప్రయత్నం ఏకాగ్రతగా చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఎంతో కొంత లోపలున్న వస్తువు తాలూకు శాంతి సుఖము మీదన్నట్టు ఆ కామ్ కరేజ్ పెరుగుతూ వస్తుందండి. అంటే అలా చేస్తున్న వాడికి మాత్రమే
ఒక తలంపులు బాగొట్టుకోవడం తెస్తే మనకి తలంపులు బాగొట్టుకోవడం నా ఒక్కటి బాగొట్టుకోవడం ఎలాగో ఎలాగో చాలా సంవత్సరాలు పెట్టేస్తుంది తెలియదానికి అనే ప్రక్రియ. నాకైతే 2 సంవత్సరాలు పట్టింది తెలియదండి పక్క నుంచి.
అంటే వినడం ఒక ఎత్తు, సిన్సియర్ గా దాన్ని సాధన చేసి ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు. ఆ ప్రాక్టీస్ అంటే చేయగా చేయగా ఏమవుతుందంటే లోపల ఆయన దయ మన మీద ఉంటుంది కాబట్టి ఆ దయలో మనకి ఆ వీలు తెలిసి ఇంకా ఇంకా అది పొందాలి, ఇందులోంచి విడుదల అవ్వాలనే కాంక్ష పెరుగుతుంది. అంటే
నాన్నగారు ఒకసారి అన్నారు నన్ను, నువ్వు అలా ఊదుకో అమ్మా చాలు, నీకు మంత్రాలు ఎందుకు, ఇది ఆల్రెడీ ఉంది లోపల ఊదుకుంటే వ్యక్తం అవుతుంది అన్నారు. అప్పుడు నేను అన్నాను గోరు కూడా పోవాలని నాన్నగారు, మీ కాలు గోరు కూడా పోవాలని నాన్నగారు, మహాత్ములు ఋషులు అందరూ చాలా గొప్పవాళ్ళు అలా జీవించటం నేను అది 2 సంవత్సరాల్లో ఉన్నాను. నా కోరుకున్నప్పటికీ ఋషులు అవ్వాలని సంవత్సరంలో ఉండిపోయాను అని అంటే తిట్టేరు ఉష, ఏం తిట్టేరంటే ఇప్పుడు నేను గొప్పవాడిని 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 అంటే అర్థమాను, నేను గొప్పవాడైతే నీకు కలిసి వచ్చేదేంటి, నన్ను గొప్పవాడిని చేసేస్తే నీకేంటి కలిసి వచ్చేది, ఏ శాంతిని అనిపిస్తానో అదే మీరు అనిపించాలని కదా నేను చెప్పేది.
అవును,
ఎక్కువ దేవుడు గొప్పవాడు, గురువు గారు గొప్పవాడు, ఋషులు గొప్పవాడు, ఇలా గొప్పవాళ్ళు అని నిన్ను నువ్వు ఎందుకు వదిలేసుకుంటున్నావు, ఆ ప్రయత్నం చేస్తే వస్తావు, నువ్వు ఋషువు అవుతావు, గొప్ప ఎదవాళ్ళు గొప్పవాళ్ళు అంత మానేసి వాళ్ళు ఏం చేస్తే అలాగ అయ్యారు అలా జీవించడం నువ్వు నేర్చుకో.
బాగుంది, చాలా బాగుంది,
ఇప్పుడు అనకండి నేను గొప్పవాడైతే నీకు కలిసి వచ్చేదండి
అవును
అని చెప్పి ఏజు ప్రభు మాటలా అంటే గొప్పవాడు గొప్పవాడు అంటే తిట్టాను. అసలు గొప్ప ఊరుతూ ఊరుకునేవారు కదా తిట్టేసేవారు,
ఎందుకంటే అసలు అంటే మన గమ్యం ఏంటో దాని మీద ధ్యాస పెట్టుకుని ఆయన చెప్పిన మాట పట్టుకుని ఆయన ఏ వస్తువు అయితే అయి ఉన్నారో అది మనకి అనుభవింప చేయడానికి కదా ఆయన
శ్రమ అంతా అని. మన మైండ్ ఏంటంటే గురువు గారు చుట్టూను గుడి చుట్టూ తిరుగుతుంది, దాని గురించి అది ఆలోచించడానికి ఇష్టపడదు, చచ్చిపోతుంది కాబట్టి.
అవును,
అందుకని అలా ఇష్టపడేవారు కాదు పొగట్టడానికి దేవుని స్తోత్రాలు తుతుకు చేస్తావు ఆయన గొప్పవాడు ఓకే, మరి నీ మాట ఏంటి
అడుగురు. అవును, అన్ని ఎస్కేప్ రూట్స్ అండి, అన్ని ఎస్కేప్ రూట్ అది మనకి.
అవును,
ఎస్కేప్ అవ్వడానికి అంటే ఆ మనసుని దాన్ని దాన్ని చంపుకోవడం ఇష్టం లేక బాహ్యంగా ఏదైనా పర్వాలేదు, అంటే బాహ్యంగా ఏదైనా కూడా మనకి మన అహంకారానికి ఆటంకం లేదు కదా.
సత్యాన్ని దర్శించిన మరుక్షణం మనసు నశిస్తుంది, అందుకు సత్యాన్ని వేసుకునే మనసు ఇష్టపడదు. దాన్ని అర్థం చేసుకుని దానికి ఎలా మచ్చ చెప్పి బొద్దుగించి దాన్ని మాయ చేసుకుని మన మార్గాన్ని మనం నిరంతర మార్గంలో ఉంటేనే సాధ్యం.
అవును అవును అవును,
పని చేసినా పని అడ్డు కాదు కదా, పని పదిహేను తెలుస్తాయి మనకి, అప్పుడు 15 బయటకు రావచ్చు.
అవును,
కానీ ఆ ఫస్ట్ లో అల్లడ్డు వస్తున్నారు ఇల్లడ్డు వస్తున్నారు అలా అనిపిస్తుంది. నిజంగా తెలుస్తుంది ఎవరు అడ్డు రావాలి, మనం మనమే అడ్డుగా ఉన్నాం.
అవునండి, అవును అవును,
ఎవరు శత్రువులు కాదు నాకు, నేనే శత్రువు.
అవును
అని ఎప్పుడు నిజమైన సాధకుడికే
అవునండి, అవును అవును.
ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నావా, ఇప్పుడు నాన్నగారు ఒక విషయం చెప్తారు, బట్టలు కొనుక్కోవాలంటే ఊళ్ళో అన్నన్నే తీసుకుపోతారు బట్టలు చెప్పి సెలక్షన్కి.
అవును,
మరి అన్నం తింటానికి ఎందుకు వెళ్ళరు, ఇష్టమైన కోరమే పడుతుంది.
అవును,
ఇప్పుడు ఏమైపోయినా ఇస్తా ఇస్తాలని అడుగు, అదే నాకు తీసింది.
హలో,
అదే
చెప్పండి చెప్పండి.
అన్నం అన్నం తిన్నప్పుడు నువ్వు ఈ కోర తిన్నాను ఎదురోళ్ళు అడిగిదాకా ఉన్నాం కదా, గబగబ ఇష్టమైన కూర మీద కల్పిస్తూ తినేస్తాం.
అవును,
అదే నాకు తీసింది అయింది. అంటే మనకి ఎవరు అడ్డుకోవాలనేది అర్థమైంది, మనం మనమే అడ్డుకోవాలి. అప్పుడు చెప్తే దానిగా నాకు ఇష్టా ఇష్టాలు లేకుండా భగవంతుడు ఏది పెడితే ఎవరే చేరిస్తే ఇది బాగుంది బాగోలేదని మాట ఇమీడియట్లీ ఇష్టం
పెట్టేస్తారు.
చెప్పినంత ఇష్టకారా?
అవునండి అవును,
స్తంభపడి ఇప్పుడు చూసాక అనిపిస్తుంది ఎంత బరువు మోసం ఎంత బరువు మోసం.
అవునండి అవును, అంటే అంటే అవిద్యలో ఎంత అంటే అవిద్య అవివేకం ఎంత బ్యాగేజ్ మోస్తామో కదా.
ఇప్పుడు నేను ఉన్న అనారోగ్యంలో ఎవరినైనా చూడు ఎంత బాధ్యాన్ని మోస్తారు.
అవును,
ఇప్పుడు ఇది ఎలా అనుభవంలోకి వచ్చిందంటే ఇప్పుడు నేను బేవారు వెళ్ళింది కదా.
అవును,
అంటే అలా అయిపోయింటే అలా అయిపోయింటే నేను బాగానే ఉన్నాను కదా అంటున్నాను, నాకు బాగున్నది తెలుస్తుంది. అది మరి ఆత్మ అనారోగ్యం లేదు కదా, దేహానికి ఉంది అది నేషంగా ఉంది.
అవును,
ఎవరు చెబితే కానీ నాకు అర్థమవుతుంది నేను ఆరోగ్యంగా తగ్గిస్తాను.
అంటే ఇది
చైతన్యంలో ఉండాలి.
ఆహా, ఇది వరకు చూసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అసలు కనీసం గుర్తు కూడా పట్టలేరు. అదే అంటే ఇక్కడ అదే అంటే బాహ్య దృష్టి తప్ప మనకి లోపల దృష్టి ఉండదు ప్రపంచంలో. మనం ఎవరినన్నా ఎప్పుడు కూడా అందుకే ఎవరినైనా మనం వాళ్ళ రూపాన్ని బట్టి మాటను బట్టి వాళ్ళ చేతను బట్టి మనం వాళ్ళని అంచనా వేస్తాం తప్ప ఆ యాజ్ అనే ఒక గురువుకే తెలుస్తుంది. అదే, సో ఇప్పుడు నేను అందుకే వీడియో చేస్తే మళ్ళీ ఆంటీ మీదకి ధ్యాస వెళ్ళిపోతుంది అందరికి, అయ్యో పాప ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు ఇలా ఇలా ఉంటుంది. కానీ లోపల ఫుల్ మీరు లోపల మీకు శరీరంతో మనసుతోని తాదాప్యం తక్కువ చైతన్యం వైపు అది పొందడానికి ఆ క్రమశిక్షణలో ఉండి మన పవిత్రత కోసం మనం ప్రయాణం చేస్తూ మన జీవితం పొడుగునా ఉన్నప్పుడు మనకి దేహ భావన తక్కువ ఉంటుంది. శారీరక అనారోగ్యం శారీరక ఆరోగ్యం కి అంటే అతీతంగా మనం ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు
అలాంటి పెయిన్ వస్తే తెలియదు అని కాదు, పెయిన్ వస్తే తెలుస్తుంది కానీ
తెలుస్తుంది
నాది నాది అని ఓ బాధ పడిపోదు.
అవును అవును అవును,
పొందదు పెయిన్ తెలుస్తా ఉంది నేను పడుతున్నాను తలం పొందదు
ఉండదు. అవును అండి, ఎందుకంటే
నా ప్రాక్టికల్ గా నాకు అనిపి
అంటే పని చేస్తే నువ్వు నీకు ఆశింపు ఉన్నా లేకపోయినా ఫలితం ఎలా వస్తుందో అలా సాధన పరంగా జీవితం ఉన్నప్పుడు ఆ శాంతి మరి మనల్ని కాపాడుతూనే ఉంటుంది కదా అండి. లోపల శాంతి అంటే బాహ్యంగా ఎన్ని జరుగుతూ ఉన్నా మీరన్నట్టు పెయిన్ వస్తూ ఉంటుంది, సఫరింగ్ వస్తూ ఉంటుంది, దానికి గురవుతూనే ఉన్నా కూడా అంతర్లీనంగా శాంతి కూడా తెలుస్తూ ఉంటుంది.
శాంతి కదమ్మా.
అవును అవును అవును,
శాంతి అనుభూలో అంటే బాహ్య దృష్టి ఎలా వస్తుంది రాదు.
అవును అవును అవును,
అనుభవం ముఖ్యం.
లోపల శాంతి పొందితేనే దేహానికి మనసుకి విడుదల నుంచి మనం విడిపోగలుగుతాం.
అంటే లోపల శాంతి చూసింది కనుక శాంతి దగ్గర సైలెన్స్ గా శాంతిని అనుభవిస్తూ ఉంటుంది.
అవును అవును, ఆ శాంతి అనుభవం లేకపోతే
ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కుట్టుకోవచ్చు, శాంతి రుచి పెడతా ఉంటారు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాము.
అవును
శాంతి అప్పుడు దాని డ్యూరేషన్ పెంచుకోమని చెప్పేవారు కదా నాన్నగారు.
అవును అండి,
అలా వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ టైం ఉండేలా చూసుకోండి.
అవును అంటే శాంతి దాని అంతటది వచ్చినప్పుడు, సత్వగుణం సహజంగా వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా వీలైనంత డ్యూరేషన్ పెంచుకుంటూ అది ప్రాక్టీస్ చేయండి అన్నారు. అవును అవును,
అంటే మనం ప్రయత్నానికి భగవంతుడు ఇచ్చిన గుర్తు అది.
అవునండి అవును,
ప్రయత్నం విడిచిపెట్టమని.
అవును అందుకే మీరన్నట్టు ఒక చోట గొయ్యి తవ్వి పార గడ్డపార ఇక్కడ అక్కడ 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 కాకుండా ఒకే చోట ఆ ఉన్న చోటే ఉండి తవ్వుతూ ఉంటే, అంటే నీలో నువ్వుండి ఆ ఎంక్వైరీ చేసుకుంటూ ఆత్మవిచారణలో ఉంటూ ఒక క్రమశిక్షణ అవలంబించుకుని వస్తువుని పొందడానికి పొందడమే
గమ్యూ
ఉంటే సాధ్యం. అవునండి చెప్పండి.
వినపట్టలేదు
ఇప్పుడు ఇప్పుడు
ఇప్పుడు ఏం పెడతాను
అంటే
అదే అదే అంటే గడ్డపార ఒక చోట వేస్తే అక్కడే అక్కడే తవ్వితే నీరు వస్తుంది, కానీ నాలుగు చోట్ల వేస్తే అది నీరు రాదు చూడండి. అలా మనలో మనం
గురుగారు బాగాలేదని ఆ గురుగారు ఆ గురుగారు బాగాలేదని గురువులు మారుతారు చూడు. ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మార్చుకోవాల్సింది మన మనసునే అని అర్థమైన వాడు ఎప్పుడు ఎక్కడికి మారడు. కష్టమైన సుఖమైన ఆ ఒక్క గురువునే పట్టుకుని ఉంటే వాళ్ళు కడతీరుతారు ఏదో ఒక రోజు.
అవును అవును,
అంటే వాళ్ళు ఏ మార్గాన్ని ఆ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారో ఆ మార్గంలో మనం ప్రయాణించేలా చేస్తారు. వాళ్ళు కూడా మనం తీసుకెళ్తారు అక్కడ, మరి అక్కడంటే ఎవడ పట్టుకోడు అన్న రోజు చెప్తారు.
అవును అవును,
అలా పట్టుకోకూడదు ఎప్పుడు. ఒకే మార్గం, కష్టమైన నిష్ఠురమైన ఏదైనా సరే ఇక్కడే ఉంటాను, నువ్వు నేటి ముంచడం వాళ్ళ ముంచడం ఇదే భారం.
అవును
పట్టుదలగా ఉన్నవాడే ధరించగలవు.
అవును
సాధన
అంటే ఆత్మవిచారణ
ఎక్కడైనా వదులుకోవాలే.
అవును అదొకటి, అంటే ఇప్పుడు ఆత్మవిచారణ మనం చెయ్యకపోతే సహజంగా మనసు చేసేది ఏంటి అంటే బాహ్య విచారణ,
లోక విచారణ చేస్తుంది.
అవును అంటే ఇది చేయట్లేదు అంటే
భగవంతుడు ఎలా గుర్తు రావాలని చెప్పారు నాన్నగారు. ఇప్పుడు మన పిల్లలను గుర్తు తెచ్చుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా?
అవును
ఆటోమేటిక్ గా గుర్తు వస్తారు. అలా గుర్తు రావాలి ఈశ్వరుడు కూడా.
అవును నాన్నగారు ఈ మాట కూడా రిపీటెడ్ గా అనేవారంటే, అంటే అంతఃకరణం లేని ఆనందం ఉంటే అది సాధ్యం కాదు అని. అంటే హృదయపూర్వకంగా అంటే అంతఃకరణం శుద్ధి చేసుకోవాలి అని ఆనందం అక్కడ పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప
కారం ఉంటుంది, కారం ఉండదు. నేను అది ఇది అలా తాదాత్మ్యం చెందేవాడు ఉండడు అని ఉంటుంది, అదే అనుభవం.
అవును
కారం ఉండదు, ఇది నేను అది నేను ఇది 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 నాది ఇది మీది అనేవాడు ఉండడు అక్కడ. సృష్టి అంతా ఉన్నది ఆయనే కదా, ఆ శక్తే కదా. ఇలా ఉండి మాట్లాడుతుందో అదే శక్తి ఇక్కడ మాట్లాడతాను. భేదం ఏముంది, మన శక్తి ఒకటే కదా.
అవును అదేని గురువు మీరు అన్నట్టు మన అదృష్టం ఏంటంటే అండి, ఇప్పుడు ఈశ్వరుడు త్రిమూర్తులు చేసే సహాయం మనకి ఒక గురువు చేసేస్తూ ఉంటాడు. నాన్నగారు అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ క్రియేట్ చేస్తూ ఉంటాడు, విష్ణువేమో ప్రిజర్వ్ చేస్తూ ఉంటాడు, అదే రక్షిస్తూ ఉంటాడు, ఈశ్వరుడేమో మళ్ళీ డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం అంతఃకరణం దాన్నే గనక అంతఃకరణం శుద్ధి అంత అంటే లోపల ప్రపంచం గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు నాన్నగారు దీనికి ఉదాహరణ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు చేను మనం ఒక పొలం పండించాలి, ఒక చేను పండించాలి అంటే మనం దాన్ని ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాం. గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉత్పత్తి అంటే ఆ ఆ విత్తనాలు వేసి అది ఉత్పత్తి అయ్యేలాగా చేను ప్రిపేర్ ముందు ప్రిపరేషన్ గ్రౌండ్ ప్రిపేర్ చేసి విత్తనం వేసి అది ఉత్పత్తి అయ్యేలాగా దానికి ఆ ఎరువేసి దానికి ఆ నీరు పట్టి దానికి ఎండ ఇవన్నీ సమకూరిస్తే అది మొక్క వస్తుంది. ఆ మొక్క వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఏంటి ఈ ఇచ్చే ఎరువుకి నీరుకి ఈ ఎండకి ఏమవుతుంది ఈ సన్లైట్ కి ఏమవుతుంది అంటే మొక్కతో పాటు కలుపు కూడా వచ్చేస్తూ ఉంటుంది.
కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధిలో చెప్పాడమ్మా, ఎదిగే పంటకి అడ్డొచ్చి కలుపు మొక్క తీసేయాలి కదా.
అవును,
ఈ తలంపులన్నీ కలుపు మొక్కల ఆత్మకే.
అవును,
ఇది తీసేస్తే గానీ అది వ్యక్తం అవదు. పంట ఎలా చేతికి రాదో మన ఉదయం అనే పంట కూడా మన చేతికి రాదు కలుపు మొక్క.
వ్యవసాయాడు
భగవద్గీత చదివితే అర్థం వస్తుంది.
అవునండి, అవును అదే నాన్నగారు అంది అదే మనకి ఇంకా సింపుల్ గా అర్థం అయ్యేలా ప్రవచనాల్లో అంటే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ గా మనం చదివినా అంత లోతు మనకు అర్థం కాదు కాబట్టి చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తూ అంటే ఏది చెప్తే మన మనసుకి పడుతుందో అలా పాపం సబ్జెక్ట్ రూపంలో ఆ ఉదాహరణలు ఇస్తూ చెప్పుకుంటూ వచ్చేవారు అని అని ఈ కలుపు గురించి కూడా ఇంకొకటి అనేవారు అండి. ఇప్పుడు మనకి నిజంగా సత్యాన్వేషకుడికి చాలా అసూయ కూడా వస్తుంది అండి ప్రపంచం నుంచి, ఎందుకంటే బాగుపడే
వాళ్ళకి ఏమి తెలియక.
అవును అవును,
తెలియక
తెలియకే తెలిస్తే అందరూ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నమే చేసేస్తారు. ఇంకొకళ్ళు లాగే ప్రక్రియలో ఎందుకుంటారు అసలు. హలో, హలో హలో సతీష్, వినిపిస్తుందా?
ఉషక్ వినిపిస్తుంది బట్ లో వాయిస్ వస్తుందండి, మీరు వాయిస్ లో ఉంది బాగా.
ఓకే, ఇప్పుడు
కరిగిపోయి మనం పంచి పెట్టేదంటే ఒక జన్మ కృషాది, ఎన్ని జన్మలు కృషి నాలొచ్చి.
అవును అవును,
జన్మలు వచ్చిందండి నాన్నగారి నాలొచ్చి.
అవును అవును,
నాలెడ్జికే నేను అట్లా నమస్కరించకుండా ఉండలేను.
అవును అవునండి, అవును
అందుకే నేను ఇష్టపడిపోయేదాన్ని. నేను అడిగాను కానీ మేము ఏదన్నా మాట్లాడాలంటే తడుముకోవాలి నాన్నగారు, మీరు ఏం తడుముకోవచ్చు ఎక్కడ చెప్పేస్తారంటే సరస్వతీదేవి అనుగ్రహం అమ్మ అన్నాడు. కానీ ఆయన ఎన్నో జన్మలు కృషది.
అవును అండి, అవును అంటే అంటే సర్వదేవత స్వరూపులు కదా. ఒక్కసారి ఆ లోపలున్న జ్ఞానం అనుభవంలోకి వచ్చేసాక అందరి దేవతలు నిలయం అయిపోతారంటే వాళ్ళు. సో అంటే మనం ఆయన సమక్షంలో ఉండడమే ఈ బాలుగాల్లో సైకిల్ తొక్కినట్టు ఆయన సమక్షంలో ఆయన ప్రెజెన్స్ లో జీవించడంలోనే ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు చూడండి. అలా సహజంగా మనతో ఆయన సాధన చేయించడం, ఆయన మనల్ని అనుగ్రహించడం అదే అంటారు కదా కలుపుకు. ఇప్పుడు చేను ఆయనే వేస్తాడు, మెన్యూర్ దానికి పుష్కలంగా అయ్యేలాగా ఆయనే చేస్తాడు, లైట్ ఆయనే ఇస్తాడు, నీరు ఆయనే పోస్తాడు. అంటే మన ఇంట్లో ట్యాప్ నీరు ఎలా అందుబాటులో ఉంటుందో గురువు అలాగా త్రిమూర్తులు చేసే పని ఆయన చేస్తూ మనకి ఇంట్లో అంటే మన హృదయంలో ఇక్కడే ఇప్పుడే మన హోమ్ ఎప్పుడు అందుబాటులో ఉన్నాయి ఆయన. అంటే
ఆయన కూడా ధ్యానం చెయ్యాలని సైకిల్ మీద తిరిగి ఊళ్ళు పల్లెటూళ్ళు అన్ని వెళ్ళి చెప్పొచ్చు గారు.
అవునండి అవును.
ఆయన వేళ కారులో చూసి నాన్నగారిని చూసి అచ్చి పడుకోరు చాలా మంది, కానీ ఆయన అంత
ముందు అయినా అంటే అసలు మోక్షం పొందే ప్రక్రియలో కానీ మోక్షం పొందిన తర్వాత కానీ అసూయ ఈ ద్వేషం రావడం అనేది సహజం మీరన్నట్టు తెలియంతనంతో తెలియంతనం కానీ అంటారు
అంటే నీకు ఎలాగంటే బాడీతో వర్క్ చేస్తే బయట ప్రకృతిలో బాడీ వర్క్
అవును
అనిపిస్తుంది నీకు, ఇది మనసు వర్క్. నీ తలంపు నువ్వు నేను తలంపులు బాగొట్టుకున్నా అంటే ఎలా తెలుస్తుంది బయటికి?
అవును అవును.
ఇది లోపల వర్క్, లోపల జీవించేవాడికే అంతర్గత జీవితం ఉన్నవాడికే తెలుస్తుంది. అది కొంతమందికి అంతర్గత జీవితం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు కూడా మేము భక్తులు అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
అవును అవును.
పోసుకోకూడదు. నాన్నగారు అనివారు మనం ఆశీర్వదించడానమ్మా వాళ్ళు వాళ్ళే ఆ భక్తులని ఆశీర్వదం చేసుకుంటున్నారని, వాళ్ళు కాలే ఆశీర్వాదం చేసుకుంటున్నారని. అసలు నిజం తెలిసే కొలిది నీకు చాలా సున్నితంగా సహజంగా జీవించగలుగుతావు. అసలు ఎటువంటి బాధ నాశాంతి ఎక్కువ ఏ ఉండో తెచ్చుకున్నా రావు.
అవును అవును.
విషయం తెలిస్తే తెలియక అయితే సున్నితమైన మైండ్ ఉండాలి, సున్నితమైన విషయాలు
తెచ్చుకోవాలంటే మనకి సహృదయం ఉండాలి. సహృదయం ఉండాలి, రిసెప్టివ్ మైండ్ ఉండాలి అంటే స్వీకరించే మనసు. అంటే
తప్పు చేస్తున్నాను అంగీకరించే మనసు ఉండాలి ముందు.
అవును,
అంగీకరించే పోగొట్టుకోగలను నేను గొప్పదాన్ని అనుకుంటున్నా ఎలా పోగొట్టుకోగలను? హలో హలో సార్.
ఆంటీ వినిపిస్తోంది వినిపిస్తోంది, చెప్పండి ఆంటీ.
కానీ నేను తప్పు చేస్తున్నాను, నాకు తప్పు చేస్తున్నాను అంగీకరించే మనసు ఉండాలి ముందు. అంగీకరించే మనసు లేదనుకో నా తప్పులు, నేను బయటికి రాలేను కదా.
అవును అవును ఆంటీ అవును.
ఉంది అది ఇంపార్టెంట్. ఎవరు ఏది అనుకుంటే మనకే నష్టం. మనం సిన్సియర్గా
లేదా
అనుకుంటే అది నిజం కాదు కదా, అనుకునేది అహంకారం అని చెప్పేవారు కదా నాన్నగారు.
అవునండి అవును.
అహంకారం వచ్చి మార్పులు నీకు నిజమా అని అడిగారు.
అవును.
నన్ను చాలా ప్రిపేర్ చేసేది అలా దగ్గర ఆయన ఉండు కానీ.
అవును అవును. చాలా ప్రిపరేషన్ ఆంటీ, అంటే లైఫ్ అంతా ఆయన చుట్టూనే కదా ఆంటీ మీకు తిరిగింది.
అవును.
ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంటుంది, లేకపోతే ఉద్యోగ రీత్యా ఉంటుంది, లేకపోతే సంసారంలో ఉంటుంది, ఇలా రకరకాలు అంటే బహుజన్మల వాసనలు ఉంటాయి, ఇలా రకరకాలు కదా అండి. అంటే సంసారం క్రియేట్ చేసుకున్నది మామూలు సంసారం కాదు కదా. సో ఇందులో అన్నిట్లోంచి అంటే అదే ఏకాగ్రతతో ఉండి ఆయన సమక్షం దొరికే అంటే దొరకమే కాకుండా ఇప్పుడు అరుణాచల నివాసం చేస్తే ముక్తి అన్నట్టు ఒక గురువు సన్నిధిలో మన జీవితం అంతా గడిపినప్పుడు ఆయనే సర్వస్వం, ఆయనే మిత్రుడు, ఆయనే బంధువు, ఆయనే తల్లిదండ్రి, ఆయనే చుట్టము, ఆయనే మన పెద్ద చుట్టం అన్ని అయినప్పుడు
చేయలాగేసింది కదా.
అవును
కాలు చేయలాగేసింది కదా ఉషా.
అవునండి అవును.
గారు మనసు మీద కూర్చుని నన్ను చూడలేక సూర్యుని చూసి కడుము చేసుకున్నావు కదా నువ్వు. అంటే నాన్నగారు మీ బాధ నేను చూడలేదు, నేను రాలేదు కదా లోపలికి.
అవునండి అవును.
ఎవరు బాధపడ్డా చూడలేదు నేను.
అవును అవునండి అవును అవును
అవును. ఫస్ట్ రోజు ఎంతలా మాట్లాడేసారు కామన్ గా నువ్వు నేను మాట్లాడుకున్నట్టు.
అవును.
అంటే ఆయన నన్ను కనిపెట్టుకున్నారు అనమాట మూడో రోజు కాదు.
అవును.
లోపల నుంచి చెప్తున్నారు వస్తుంది భయపడక వస్తుంది భయపడక.
అవునండి.
ఏం కాదు చేయించుకోవాలని అంటే మళ్ళీ అప్పుడు తెలుసుకోవడం ఇంకా ఏముంది నాయన నాకు నేర్పడానికి, నువ్వు ఏ నేర్పడా నేర్పేసుకో. కానీ ఒక షర్త్ పెట్టేది, నువ్వు ఎన్ని కష్టాలు పంపినా అభ్యర్థలేదు, కానీ చివరి టైంలో నన్ను నీలా యాక్షన్ చేసుకునే పనులు ఎన్ని పంపినా భరిస్తాను షర్త్, అది ఈశ్వరికి నాకు నేను యాక్షన్ చేసుకుంటానా అనుకుంటే నాకు ఎన్ని పంపిస్తా పర్వాలేదు
భరిస్తాను. భగవాన్ చెప్పినట్టు సత్య జ్ఞానం లేని ఈ జన్మ ఫలమేమి ఎప్పక రావేలా అరుణాచల అన్నట్టు, ఎన్ని కష్టాలు పంపినా తుదకు నాకు జ్ఞానం ఇచ్చే విడుదల చేయని, ఈ జన్మలో నన్ను ఫినిష్ చేయని
అంతే. అదే శాంతి నాకు ఈశ్వరుడు,
అందుకే అంత కామ్ కరేజ్ వచ్చింది కూడా, అందుకే అంత కామ్ కరేజ్ కూడా వచ్చిందంటి.
ఫస్ట్ లో భయపడేదాన్ని, అప్పుడు ఏమన్నారంటే పిల్లలు ఎప్పుడైనా ఫుట్బాల్ ఆడటం చూసేవమ్మా అని అడిగారు, అంటే చూసాను నాన్నగారు అన్న, అంటే ఫుట్బాల్ పెట్టాన్ని లోకాన్ని నువ్వు ఎప్పుడైనా తిరిగి చూసేవా విమర్శలకు భయపడి నీ అభివృద్ధి చెప్పంతో ఫినిష్ అని చెప్పారు.
మళ్ళీ చెప్పండి అండి, ఫుట్బాల్ గేమ్ ఎప్పుడన్నా చూసావా అని అడిగి
లోకాన్ని అలా ఫుట్బాల్ తన్నట్టు తన్ను విమర్శలకు భయపడి ఒకసారి వెనక్కి తిరిగి చూసావా నీ అభివృద్ధి ఆ సెకండ్ తో ఫినిష్ అని చెప్పి.
అయ్యో బాబోయ్,
విమర్శలు ఉంటాయి అంటే కారు వెళ్తా ఉంటే కారు ఎందుకు దుమ్ము ఎలా పడుతుంది, అలా మనం ఏ ప్రయత్నం చేసినా ఏ అభివృద్ధిలో ఉన్నా అసూయ పడే వాళ్ళు ఉంటానే ఉంటారు, పెద్దవాళ్ళు
ఉంటారు కరెక్ట్ అంటే. అవును,
మనం ప్యూరిటీ మనం ఉన్నా లేదు చూసుకోవడం అంతే, ఇతరులు ఎలా ఉంటే మనకు అనవసరం, అలానే అజాగ్రత్తగా జీవించకూడదు, జాగ్రత్తగా జీవించకూడదు, అజాగ్రత్త పనికిరాదని చెప్పి ఎవరికి తెలుసు, ఎక్కడ అజాగ్రత్తగా ఉండకు, అజాగ్రత్త పనికిరాదు, అలానే నీ ప్యూరిటీ ప్రయత్నం వదులుకో, అంటే అచీవ్మెంట్ అయినా చేస్తారు అందుకే అజాగ్రత్తగా ఉంది. మనం ప్యూరిటీగా ఉన్నా లేదా నిరంతరం మన మనసుని మనం నెగా పెట్టించుకోవాలి, ప్యూరిటీ ఏకాగ్రత లేకుండా, ఏకాగ్రత ఉదయం అనే పెట్టి తెరవటానికి తాళం చెయ్యి, ఏకాగ్రత అనే తాళానికి ఉదయం తెరవబడుతుంది.
అవును,
ఇంకో మార్గం లేదు దానికి.
అవును,
ఎప్పుడు ఏడు ఉన్నా వాళ్ళు మామూలే, వాళ్ళ గురించి ఆలోచించమంటే వెయిట్ చేసుకోవడం అనవసరం.
అవును అవును అవును, అంటే అవునండి, అంటే ఏకాగ్రతగా మన లోపల అంటే అంతఃకరణ శుద్ధి కోసం మనం చేసే ప్రయత్నంలో ఎన్నో అవరోధాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, ఏదొచ్చినా కూడా మన ధ్యాస ఇక్కడ ఉంటే అది మనకి ఎలాగ అది మన గమనింపుకు రాదు, మన ధ్యాస బయట ఉంటే ఇంకా దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటాం.
ఈ విషయం శంకరాచార్యులు కూడా చెప్పారు, ఎవరు అత్తారని నిన్ను ఉద్ధరిస్తారని మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అలా ఎదురు చూడకు నిన్ను నువ్వు ఉద్ధరించుకోని చెప్పారు.
అవును అవునండి, అవును,
సుఖం అనేది
ఏదో బాహ్యంగా ఎవరో వస్తారు మనల్ని ఉద్ధరిస్తారు లేకపోతే ఎవరో చూసుకుంటారు అని, అదే ఎప్పుడు కూడా
భగవంతుడే వచ్చి అది ఆయన చొక్క అనేదో భగవాన్ చెప్పారు కదా ఆయన మూట పట్టుకొచ్చేవడానికి.
అవును అవును,
అది ఆ జీవిత విధానంలో వ్యక్తం అవుతుంది లోపల నుంచి ఆ శాంతి.
అవునండి అవును,
ఎలా జీవించమన్నాడు శాస్త్రం, ఎలా జీవించమంటుంది, ఏ ధర్మాన్ని అనుసరించాలి, ఏ ధర్మాన్ని అధర్మాన్ని వదులుకోవాలి,
అవును
అలా భయపడి పారిపోయి ఎస్కేప్ అయిపోయి అలా ఉండకూడదు.
అవునండి,
మన జీఎస్వామి అదే చెప్తున్నారు, ఒక భక్తుడికి ఎడబడ కొట్టేస్తాయండి భక్తు కష్టాలు, కానీ వాడి మీద ఎక్కువ ప్రేమ ఎందుకంటే తొందరగా నిడిచిపెట్టి ఉండలేక తొందరగా ఆయనలో ఎక్స్చేంజ్ చేసుకున్నాను, భక్తు ఉండలేకంటే పేరపడాన్ని అలా కష్టాల రూపంలో ఖర్చు పెట్టేస్తాయంట,
తొందరగా చేర్చుకోవడానికి
నిడిచిపెట్టి ఉండలేక భక్తుంది,
అందుకు అది అర్థమైన వాళ్ళు ధన్యులాంటివి.
నాన్నగారు ఒకసారి చెప్పారు, గాల్వాన్ వచ్చినప్పుడు కరెంట్ పట్టుకున్నాం అనుకో సందులోని, ఆ గోడ ఈ గోడ పట్టు కొట్టేస్తుందంట, అలా ఇస్తాడంట కష్టాలు. ఎందుకంటే తొందరగా రిలీవ్ చేస్తాడు అంటే భగవంతుడికి విరోధం కాదు, ఇష్టం ఎక్కువైతే పంపుతాడు.
అవునండి అవును, అదే అంటే క్రూయల్ లవర్ అని చెప్తూ ఉంటారు కదా భగవాను, క్రూయల్ లవరు మామూలు లవర్స్ అనుకోండి, మామూలు లవర్ అయితే ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారు, ఆయన క్రూయల్ లవర్.
అవును అవును అవును
అవును,
విచారించి తెలుసుకుని ఆస్తులు కొన్ని తల్లుల్నే చంపేస్తున్నారు కదా.
అవునండి అవును,
భార్య భర్తలు ప్రేమ ఎంతసేపు భర్త సంపాదన తెచ్చేవారు, లేకపోతే నడుస్తున్న శవంలో భార్య అని చెప్పేది నాన్నగారు.
అవునండి
భూమి మీద ఎత్తమే నడుస్తున్న శవంలా చూస్తుంది భార్య, అందుకే తల్లి చూస్తుంది భార్య దేవి చూస్తుంది అని చేస్తారు.
అవును అవును అవును,
ఎవరి ప్రేమలు నిజం కాదు.
అవును ఇలా స్కిన్ చూపించి మరీ చెప్పేవారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమలన్నీ కూడా ఈ స్కిన్ డీప్
మాత్రమే,
సూది పెట్టి ఇలా గుచ్చామంటే, సూది పెట్టి ఇలా గుచ్చితే వెంటనే రక్తం వస్తుంది, అంత సూపర్ఫిషియల్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమలన్నీ ఒక ఈశ్వరుడి ప్రేమ మాత్రమే సజీవంగా ఉంటుంది. మనం
మన ప్రేమ కూడా దేవుడి మీద నిజం కాదు, ఆయన మన ఆయనకున్న మన మీద ఉన్న ప్రేమ నిజం.
అవునండి, లేకపోతే జీవ లక్షణాలతో మనం మాత్రం స్వార్థం కోసం ప్రేమిస్తాం, కానీ భగవంతుడి కోసం ప్రేమించడం అనేది అసలు జీవుడికి తెలియదు కదా.
తెలియదు
అంటే
ప్రమాదం ఎక్కడుందంటే స్వార్థం కోరత్వం మనిషిని మార్చలేము, కానీ స్వార్థం ఒకటి ఉంటే పర్వాలేదు మనిషి మారుతాడు.
అవును
రెండు కలిసి ఉంటాడు చాలా.
స్వార్థము క్రోధం క్రూరత్వము, స్వార్థము క్రూరత్వం ఉంటే మనం కష్టం, స్వార్థం ఒక్కటే ఉన్నా పర్వాలేదు
మారలేదు తొందరగా మారలేదు,
క్రూరత్వం తోడైతే మాత్రం చాలా కష్టం అన్నారు. అవును
అవునండి, స్వార్థం ఉన్న మనిషిని మార్చొచ్చు.
అవును అవును, అదిని అంటే వయసు వచ్చే కొలది రాగద్వేషాల నుంచి ఎంతో కొంత మనం బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది, అంటే ఈ ఇంద్రియాలు అవి సహకరించక, కానీ మనిషి చనిపోయే వరకు విడిచిపెట్టండి కీర్తి కాంక్ష అనేవారు.
అవును, ఎంతో మంది గురువులు చూసాం కదా.
అవును,
అంటే
గుర్తింపు కోరుకుంటూ ఉంటాం అన్నమాట,
మనం అలా రాకూడదని, మనకి అలాంటి కోరుకు ఉండకూడదని మనకి ఆదర్శం గురువులు అందరూ.
అవును
మనం జాగ్రత్త పడాలి.
అవును అవును,
ఏ దేని మీద చిన్న అటాచ్మెంట్ ఉన్నా నీకు జ్ఞానం రాదు, అది ఒక్కటే నిదర్శనం.
అవును అవును,
ఇది మనసు అక్కడ ఆగిపోతుంది.
అవును
అర్చే,
అవును ఎందుకంటే నీకు దేహం వస్తుందా రాదా అని నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి దగ్గరికి తీర్పుకి వెళ్ళక్కర్లేదు, శరీరం అవసరమా లేదా అనేది, అంటే మళ్ళీ జన్మ వస్తుందా అంటే ఎవరిని నువ్వు అడగక్కర్లేదు. నీకు
పని ఉంది.
అవును అవును,
పని లేకపోతే వచ్చే జన్మలో రాదు, వచ్చే జన్మ రాదు, లేకుంటే వచ్చే జన్మ.
అవును అంటే అవును,
ఏ దేవుడు ఏ దేవుడు ఆపలేదని చెప్పి.
అవును అవును, అంటే నీకు శరీరంతో అవసరం ఉంటే వచ్చి తీరుతుంది ఇంకా.
ఎవరికి అవసరం దేహం కోరిక?
అవును, కోరిక తెచ్చుకోవాలంటే శరీరం ఉండాలి కాబట్టి శరీరం. అండ్ ఇదొకటి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నాన్నగారు, అంటే మీరు అసలు ముందు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి అని. ఇప్పుడు ఇప్పుడు మనకి తెలుసున్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళకి మరణం వస్తుంది, లేకపోతే మన చుట్టాలో మన బంధువులు ఎవరో మరణిస్తారు, అంటే మన కళ్ళు ఎదురకుండా నేను అనేది, లోకంలో చాలా మంది మరణిస్తూ ఉంటారు. ఏ మన అన్న వాళ్ళు మరణించినప్పుడు విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది మనకి. మంది చనిపోతున్నారు, ఇంతమంది చనిపోతూ ఉంటే నీకు దుఃఖం రావట్లేదు, ఇంట్లో చనిపోతే మాత్రం ఇంకా నీకే చావచ్చునంత దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అసలు అని చావు గురించి ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నాన్నగారు, ఇప్పుడు శరీరం చనిపోయింది, ఒక క్యాష్ అదే ఒక మీటింగ్ లో అంటున్నారంటే ఇప్పుడు శరీరం చనిపోయింది, ఇప్పుడు దాకా అటు ఇటు తిరిగి నీతో మాట్లాడి నీతో ఆప్యాయంగా ఉండి నీకు సహకరించి లేకపోతే ఎంతో ఎంతో ఆదరణగా ఉండి అన్యోన్యంగా ఉన్న శరీరం ఇప్పుడు అది మృతం అయ్యింది. ఏ మృతం అయిన తర్వాత మంచినీళ్ళు తాగుతావా నువ్వు, కళ్ళు నీ కళ్ళు ఉన్నాయి కదా కళ్ళు తెరిచి చూడు నన్ను, లేకపోతే చెవులు ఉన్నాయి కదా నేను చెప్పేది నీకు వినిపిస్తోందా అని శవాన్ని అడుగుతావా అన్నారు. మరి ఇప్పుడు పడుకున్నప్పుడైనా చచ్చిపోయినప్పుడైనా అలాగే ఉంటారు కదా, ఎలాగూ ఇంకా ఇప్పుడు బాడీ అలాగే.
జ్ఞానం కలిగిన వ్యక్తికి నువ్వు ఎప్పుడు నాన్నగారిని అబ్జర్వ్ చేసేవా?
చెప్పండి.
నాన్నగారు చెవుల గట్టి గురించి మాట్లాడితే వాటిలంతటి అవి ఇలా లేచి వచ్చింది.
అవును అవును అంటీ అవును.
లేకపోతే అసలు చెవులు కదిలి కాదు.
అవునంటీ అవును.
ఆయనకి సంబంధం లేకుండా
అట్లాంటిది
అంటే జ్ఞాన బాడీ ఒక గోళం అని చెప్పి.
అవును ఇది ఉదాహరణ
వచ్చింది పనిచేస్తుంది అంతే.
ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ గురించి అంటే సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి నాన్నగారు చెప్పిన ఉదాహరణ, ఇప్పుడు బాడీ చనిపోయి ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తెరువు అంటే తెరవదు, నోరు తెరిచి మాట్లాడు నేను వచ్చాను లేకపోతే నీకోసం ఇంత దూరం నుంచి వచ్చాను ఒకసారి కళ్ళు తెరిచి చూడు అంటే శవన్ చూడదు కదా. అంటే అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బాడీ మనం కాదు అనేది మనకి నిరంతరం కళ్ళు ఎదురకుండా కనిపిస్తూనే ఉంది, కానీ ఏ దేహం అయితే విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అంటే ఇంట్లో డబ్బు ఇంటి వరకు డబ్బు పరిమితం, స్మశానంతో శరీరం పరిమితం. అంటే ఇంటి దగ్గర డబ్బు ఆగిపోతుంది, శ్మశానం దగ్గర శరీరం ఆగిపోతుంది. ఆ శరీరం ద్వారా ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే గ్రహిస్తున్నారో వారు వెళ్ళిపోయాడు, శరీరం వదిలి వెళ్ళిపోయాడు. శరీరం
వదిలేసిన వాడు ఎవడో వాడి గురించి ఆలోచించే
అది అసలు ఎంత రాపాడించి రుద్దారంటే అంటే అదే భగవాన్ దగ్గరికి ఒక అతను వచ్చి నాకు బ్రహ్మలోకానికి వెళ్ళాలని ఉంది అన్నాడు అంటే బ్రహ్మలోకానికి ఇప్పుడు బతికున్నావురా నువ్వు చచ్చిపోవాలి కదా బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే, బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే నువ్వు నీ శరీరం చచ్చిపోవాలి, అప్పుడు ఆ తర్వాత నీ జీవుడు వెళ్ళాలి అక్కడికి. వెళ్తావు, వెళ్తే ఎంతసేపు ఉంటావు నువ్వు అక్కడ బ్రహ్మలోకంలో? మళ్ళీ అంటే నీ డ్యూరేషన్ అయితే మళ్ళీ వచ్చేస్తావు అక్కడ తిరిగి, మళ్ళీ ఇంకో శరీరం వేసుకుని దిగాలి కదా. అదే నువ్వు ఎవడైతే బ్రహ్మలోకానికి వెళ్ళాలంటున్నాడో వాడెవడో నువ్వు అన్వేషిస్తే అసలు బ్రహ్మం నీకు తానుగా వ్యక్తం అయిపోతుంది, నీవుగా వ్యక్తం అవుతుంది నీకు. అప్పుడు ఈ లోకాలు తిరిగేవాడు ఈ సైతాన్ గాడు ఉండడు. ఏ సైతాన్ అయితే నిన్ను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అసలు ఆడు ఉన్నాడో లేదో ముందు అన్వేషణ చేసి చూడన్నారు. ఒకవేళ నిజంగా పని కోరుకున్నావు అదే అదే అన్నారు కదా అంటే, నువ్వు శరీరం ఉండగా గనక నీవు అహంభావం నుంచి బయటికి రాకపోతే బహు జన్మలు ఇంకా ఆలోకమని ఈ లోకమని ఈ పుణ్యమని అపాపమని ఇంకా ఈ సైకిల్ ఈ కర్మచక్రం నుంచి విడుదలయ్యే ప్రసక్తే లేదు. అంటే ఈ హరిషద్వర్గాలు ఈ శరీరము ఈ
ఏ మహాగురువు ఏ ఋషు ఏ దేవత అనుగ్రహించే తప్ప చక్రం నుంచి బయటికి రాలేం.
అవునండి అవును,
ఎక్కడో ఆర్జేసేస్తుంది.
అవును అందుకే అండి మన గొప్ప భాగ్యం ఏంటి అంటే నాన్నగారు లాంటి గురువు మన జీవితంలోకి రావడం. ఆయన అంటే మీరన్నట్టు మనం ప్రేమించలేము, ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమలో మనం కరగాలి తప్ప.
జీవుడు ప్రేమ నిజం కాదమ్మా.
అవును అవును
జీవుడు ప్రేమ నిజం కాదు.
అవును సో ఆయనే పట్టుకుని ఆయన ప్రేమలో మన అందరినీ ముంచి అంటే
ఆయన వదలదు కదా, ఆయన వదలలేదు సైకిల్ వేసుకొచ్చేసి తీసుకెళ్ళారు.
అవును అవును
నేను వచ్చేస్తాను ఎక్కొచ్చేసి సాధనలో వచ్చేసి నన్ను ఇచ్చిపెట్టలేదు, నేను వదిలేద్దామని చాలా పెట్టాను.
అంటే భక్తులందరూ అంతే కదా అంటి, ఏదో బలం వెళ్ళిపోదామని, అంటే జీవుడికి ఏదో ఎస్కేప్ రూట్ కదా, అంటే అన్ని ఆకర్షణలు అన్ని వాంఛలు అంటే లోపలున్న వస్తువు తాలూకు ఆ అంటే వైభవం
పూర్తిగా
ఆ వస్తువు వైభవం తెలియచేయడానికి ఆయన చేసిన కృషి ఇంత అంత కాదండి. అంటే ఆయన ఆయన ద్వారా ఆయన వ్యక్తం చేయడమే కాదు, మనకు అనుభవింప చేయడమే కాదు, అసలు అంటే ఆ హృదయస్థానం దగ్గర నిలబడడానికి ఆయన చేసిన బోధ అంటే అంటే పవిత్రత ఉండి కాస్త పరిపక్వం ఉన్న వాళ్ళకి సైలెన్స్ లో అర్థమవుతుంది అండి. మీరు అన్నట్టు పోస్ట్ ఆఫీస్ మీటింగ్ మూడేసి గంటలు సైలెంట్ గా ఉంటే అందరికి ఆ సమాధి స్థితి ఆవరించేది.
నాకు ఆ సైలెన్స్ బాగా నచ్చేసింది.
అవునండి, అవును అవును. సో ఇంకా అది అర్థం అవ్వనప్పుడు మాట రూపంలో చెప్పవలసి వస్తుంది. అవునండి, అవును. అంటే అంత బోధ, అంత బోధ.
భక్తులు తిట్టేసేదాన్ని, అలా ఆయన ఆరోగ్యం కోరుకొని అలా ఉండని చాలా మంది అదే మేలని ఇంట్లో ఉన్నా మనతో మాట్లాడిపోయిన మనం తరించి తీరుతాం.
అవునండి, అవును.
ఆయన ఆరోగ్యం ముఖ్యం, ఆయన కోసం కాదని చెప్పేదాన్ని అర్థమయ్యేది కాదండి. కూడా మన కోసమే కోరుకోవాలి.
అవును అవును, అదిని స్వార్థం విడిచిపెట్టాలంటి. అంటే ఇంకా ఈ ఇప్పుడు అయితే అంతా మనది అనుకోవాలి, లేకపోతే ఏది మనది కాదనుకోవాలి. అంటే ఈ
పరిధి
లక్ష్మంటి పద్ధతి భక్తి సరెండర్ లో అంతా మన వాళ్ళే, అంతా మనదే, అంతటా ఉన్నది భగవంతుడే. మీరన్నట్టు అంటే కేవలం ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ఆయన్నే మనం చూస్తూ ఏదొచ్చినా కూడా ఆయనకి తెలియకుండా రావడం లేదు, మనల్ని అభివృద్ధి చేయడానికే మన సంఘటనలు
మన మనమే అనుకుంటున్నాం, మనం జాగ్రత్తగా ఉంటామని మనం సేఫ్టీగా ఉన్నాం అనుకుంటున్నాం, అది తప్పు.
అవును,
ఈశ్వరుడు ఎవరిని అయితే తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడో అన్ని శిష్యులు ఎవరు ఆపలేదు.
అవును అవును,
ఈ సేఫ్టీ కూడా ఈశ్వరుడు రక్షణే కానీ మనకి మనల్ని మనం రక్షించుకుంటున్నాం అనుకోవడం పొరపాటు.
అవునండి, అవును అవును.
అలానే నేను చాలా తెలివైన జాగ్రత్తగా ఉన్నానని అనుకోకూడదు.
అవును అవును,
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
అవునండి, చాలా. అంటే మీరన్నట్టు మనం ఏకాంతంలో మనల్ని మనం గమనించుకుంటూ అదే ఆ మననం చేస్తూ ఆ విచారణ అంటే నిరంతరము కూడా ఒక డిసిప్లిన్ తో మనం ఆత్మాన్వేషణ చేసుకుంటూ ఉండాలి.
మైండ్ లో చెట్టు పోగొట్టుకోకుండా చాలే.
అవును అవును,
మొయ్యడం అందిపెట్టే సరిపడుతుంది. లగేజ్ నిన్ను లగేజ్ ట్రైన్ ఏ మారుతుంది, నువ్వు మొయ్యొద్దు కింద పెట్టమంటే నాలాంటి వాడు కింద పెట్టుకోడు కాదంట కదా, మనం మోస్తున్నాం వదిలేస్తే ఆయన మోసుకుంటా.
నిరంతరం మనం ఆత్మచింతనలో లోక చింతన వదిలేసి ఆత్మచింతనలో ఉండాలంటే
చాలా సరిపడుతుంది. ఇప్పుడు నువ్వు నేనే మాట్లాడుకునే మాటలు ఎవరి మీద ఉపయోగపడుతున్నాయి అనుకో, ఎవరైనా బాగుపడటానికి ఒకవేళ సద్వినియోగం అవడానికి ఉపయోగపడుతున్నాయి అనుకో, ఈశ్వరుడు చూసుకుంటాడు.
అవును అవును,
ఎవరైనా లేమని ఎంతవరకు సబ్జెక్ట్ చేసేవారికే.
అవును అవును,
మన డ్యూటీ ఈశ్వరుడు ఇచ్చిన డ్యూటీ, అక్కడి నుంచి ఈశ్వరుడు చూసుకుంటాడు పని.
అవును,
మనం మాట్లా అనుకో మన కర్తృత్వం బాగుంటుంది.
అవును,
కర్తృత్వం వస్తే బాగా అమ్మాయిలు పడిపోతాం.
అవును. అండ్ మీకు అంటే మీ జీవితంలో మీకు కష్ట సుఖాలు ఎక్కువ కష్టాలు అయ్యి ఎదురైనప్పుడు మీకు బాగా నాన్నగారు సబ్జెక్ట్ లో బాగా పట్టిన మాట ఏదాంటి?
బాగా పట్టిన మాట నేను గుర్తురావటండి. నేను ఫస్ట్ లో సినిమాకి వెళ్ళిపోయేదాన్ని ఎక్కువ అశాంతిగా ఉంది.
ఓకే,
అంటే ఎక్కడికి వెళ్ళేవి వేళ రాలేదండి అని అడిగిపోదు. సినిమాకి వెళ్ళాను నాన్నగారు అని, ఎందుకు వెళ్ళావనేవి అంటే ఇలా అశాంతిగా ఉంది అని వెళ్ళాను. అప్పుడు చెప్పారు గంటలో ఎక్కైపోయావు నీ అశాంతిలోంచి, మళ్ళీ నీ అశాంతి నీకు మామూలే కదా,
అవును
అలా చూడకు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కరించుకోవడం నేర్చుకో, ఇంక సినిమాకి వెళ్తాను చెప్పి. ఎందుకు వెళ్తామంటే అసలు మార్గమే, మరి మూడు గంటలు ఉండొచ్చు, ఇంట్లో కూడా మర్చిపోయి సినిమా చూడచ్చు.
అవును, బాగుంది. అంటే బాహ్యంగా నువ్వు శాంతి కోసం నువ్వు బాహ్యంగా ఎక్కడ వెతుక్కున్నా కూడా అది ఊరికే తాత్కాలికంగా ఏదో జెండు బాం రాసుకున్నట్టు తప్ప.
మళ్ళీ ఇంటికి వస్తే మన సమస్య మన మామూలే కదా.
అవును అవును,
మూడు గంటలు మర్చిపోయాను అంతే.
అవును,
కానీ పరిష్కారం చేసుకుంటూ మంచిది, కానీ అలా ఎస్కేపింగ్ మార్గం మంచిది కాదని చెప్పి.
చాలా బాగుందండి. అంటే మనం డైవర్ట్ చేసుకుంటే అది పోతుంది. ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సాధనలో. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా సమస్య
వచ్చినప్పుడు కూడా అంటే ఎస్కేపింగ్ కి మందులు అలవాటు చేసుకుంటారు.
అవును,
కానీ దాన్ని పరిష్కారం చేసుకుంటే అది హ్యాపీగా ఉండొచ్చు.
అవును అవును,
లేడీస్ కానీ సినిమాకి వెళ్ళాము.
అవును, అంటే అదే, ఇది చాలా బాగుంది నాన్నగారు అన్నమాట. ప్రతి సమస్యకి పరిష్కారం
నిర్ణయించబడే ఉంచుతాడు ఈశ్వరుడు.
మనం
అది సమయం వరకు ఎదురు చూడాలి, కొంచెం టైం పడుతుంది, పడకుండా పరిష్కారం అవుతుంది.
అందుకు సహనం, సహనం
సహనం
అంటే అటు ఇటు డైవర్ట్ అంటే డైవర్షన్ కోసం అటు ఇటు తల తిప్పకుండా సహనంగా ఉంటే ఆ పరిష్కారం వస్తుంది.
సహనం అనేక సమస్యల్ని పరిష్కరించబడుతుంది.
అవును అవును అవును,
అందుకే శారదామాత సహనం 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 మూడు సార్లు అదే చెప్పింది.
అవును అండి, అది అది ఈ మాట ఒకటి అంటే చాలా బాగుంది. అంటారు కదా ఇప్పుడు గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం ఇలా బోల్డ్ దానాలు ఉన్నాయి కదా, ఈ అన్ని దానాల కన్నా నిదానం గొప్పది అంటారు నాన్నగారు. అంటే ఈ దానాలన్నీ చేయకపోయినా ఒక నిదానం ఉన్న వ్యక్తి చాలా సుఖంగా ఉంటాడన్నారు. ఎందుకంటే
అందరికీ ఇష్టముండదు దానాలు అంటే, అవన్నీ అనుకరణ నుంచి వచ్చినాయే.
అవును,
నిదానం అనేది అనుకరణ కాదు.
అవును అవును,
పెద్దగా రావాలి.
అవును అవును,
కొంచెం ఏకాగ్రత లోపల శైలక్ష్యం ఎంజాయ్ చేసి వాడు ఉండగలడు కొంచెం.
అవును, అండ్ ఏకాగ్రత ఈ మనకి ఈ నిదానం లేకపోతే ఆ లోపల అన్వేషణ సాధ్యం కాదండి.
కాదు, ఎలా వస్తుంది?
అవును అవును, అంటే నిర్మలమైన మనసు నిదానం ఉంటేనే మనకి ఎంక్వైరీ సాధ్యం అవుతుంది. లేకపోతే ఇంకా లోకంలో ఇంకా మైండ్ ఆటోమేటిక్ గా బాహ్యం అయిపోతూ ఉంటుంది.
అందులో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనం భౌతిక విద్య నేర్చుకున్నాం అనుకో, నాన్నగారు సార్ అన్నారు నన్ను చదువుకోలేదంటావు ఎంత బాగా మాట్లాడతావు అనేవు. అంటే అప్పుడు అన్నాను నేను భగవద్గీత చదువుకోవడానికైనా మా నాన్న చదివించడానికి మా నాన్న కృతజ్ఞతలు చెప్తున్నానండి, మొత్తాన్ని మొద్దులు అయిపోకుండానే. ఇప్పుడు మీ చదువు మీ దగ్గర చదువుకోవాలి వచ్చాక చదువు తెస్తానని చెప్పి నవ్వుకుని వారు కదా. మరి నాన్నగారు చెప్పే చదువు మామూలు కాదు కదా.
కాదు కదా
అంటేనే ఇష్టం,
అంటే కింగ్లీ సైన్స్ కదా అంటే, అన్ని విద్యల్లోకి ఆత్మవిద్య కింగ్లీ సైన్స్ కదా. విద్యలన్నీ కొత్త కూటికి అంటే మన మన ఉద్యోగం చేసుకుని సంపాదించుకుని మన పొట్టు
గడవడం విద్య
అవునండి. అంటే జన్మ మరణ చక్రం నుంచి విడుదల చేసే విద్య కదా ఇది. అంటే అసత్యం నుంచి సత్యంలోకి తీసుకెళ్లే విద్య. ఎప్పటికైనా మనిషి అందరం
గృహప్రవేశం అయిపోయాకో రోజు ఆళ్ళు కూర్చున్నా ఇద్దరుని డాబా ఎలా ఉంది లక్ష్మి అని అడిగే ఊరికే తాత్కాలికంగా అడిగితే నేను అన్నాను మీ మాటల కన్నా గొప్పగా కనిపించడా లేదు నాన్నగారు నాకు అన్నాను. అంటే నవ్వుకుని ఏ అన్నారు మీ మాట ఇంటే జన్మ రాహిత్యం అవుతుంది ఇల్లు జన్మతో ఉపయోగపడుతుంది శరీరం ఉందని చెప్పి అన్నాను. మీ మాట కన్నా గొప్పది కాదని చెప్పి నవ్వుకున్నాను. ఏమున్నా గొప్పది కానీ ప్రపంచంలో
అవునండి అవును
కన్నా గొప్పది ఏమని చెప్పు. అంగారు మాట కన్నా గొప్పగా ఏదన్నా కనిపించా.
అవునండి అవును అవును.
ఎందుకంటే అది జన్మరాజ్యానికి ఉపయోగపడి మళ్ళీ జన్మరాని స్థితికి మోసుకెళ్ళిపోయి ఇక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి ముస్లింలు అయితే ఏ పాక వేసి పడుకోగలుగుతారు ఆ ఇంట్లో కూడా ఉండేవారు డాబాలో పడుకుండానే ఉన్నవారు ఏంటి మురిసిపోతాడు మనం. బుద్ధుడికే సాధ్యమైంది ముసిత్తానందు జ్ఞానం కలగడం.
అవునండి అవును.
ఎంత భయంకరమైన వ్యాధి.
అవునండి అవును అవును. అంటే బుద్ధుడికి చిన్న వయసులోనే వచ్చేసింది కదా జ్ఞానం. అంటే 80 ఏళ్ళు జీవించారు కానీ
ఆయన బుద్ధుడికి జ్ఞానం పొందాలని కోరుకు ఉదయించాక 2000 జన్మలు వచ్చినాయి అంట.
అవునండి అవును.
అవడానికి
అవునండి అవును అవును.
జ్ఞానం పెట్టి మనకు వచ్చేయాలి మన భక్తులు అయిపోవాలని భగవంతు పొందడా దారి చూపించి మంచితనం వచ్చేసారు.
అవునండి అవును.
జ్ఞానం కాదు జ్ఞానాన్ని దారి
చూపెడుతుంది. అంటే గత 3-5 సంవత్సరాల నుంచి మీరు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎక్కడ అనారోగ్యం ఉన్నట్టు మాటలో కానీ మీ ప్రవర్తనలో కానీ మీ మొహంలో కానీ ఎప్పుడు అనిపించలేదంటే అసలు నిజంగా అంటే ఆదర్శం. అంటే మీలాంటి భక్తులు మన రాజేశ్వరి అంటే ఏంటి మీరేంటి మా పద్మేంటి మీరందరూ కూడా ఆ సబ్జెక్ట్ లో జీవిస్తూ ఎంతో కొంత హృదయశాంతిని పొందుతూ అంటే చావు
చావు
భౌతికమైన చావు భయం లేకుండా అంటే ఫియర్ లేకుండా జీవించి చూపిస్తున్నారు అంటే మాకు చాలా సంతోషం. పాపం మీకు ఎక్కువ టైం అవుతుంది ఇప్పుడే నాకు మీకు ఇంకా భోజనం కూడా అవ్వలేదు.
టైం ఇచ్చినందుకు నీకు కూడా కృతజ్ఞత. ఎందుకంటే నాన్నగారిని మళ్ళీ మళ్ళీ కలుసుకున్నాం కదా చాలు.
అవును అవునండి. అంత నీరసంగా ఉండి కూడా పాపం మీరు మాట్లాడడానికి ఒప్పుకుని నేను ఇంకా భోజనం చేసి కూర్చున్నారేమో అనుకున్నాను. ఇంకా భోజనం కూడా అవ్వలేదు అనుకుంటా మీది. సో పాప అంత మెడికేషన్ మీద ఉన్నారు అంత నీరసమైన అంటే చైతన్యంగా మనం జీవిస్తే ఆరోగ్యము లోప అంటే శారీరక ఆరోగ్యం కన్నా కూడా ఇన్నర్ వెల్త్ అంటే మానసిక ఆరోగ్యం అవునండి
దాని ప్రభావం బాడీ మీద కూడా ఉంటుంది.
ఉంటుంది డెఫినెట్ గా. అందుకే ప్రారంభం ఎలా ఉన్నా
మానసిక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి
చూసుకోవాలి
దేహం మనం ఎంత బాగా చూసుకుంటే.
అవును దేహం ప్రారంభం ఎలా ఉన్నా నువ్వు దేహ ప్రారంభాన్ని నువ్వు పాయసం కింద ఆస్వాదించు పాయసం కింద ఆస్వాదించు అని చెప్తే
అది ఎప్పుడు చెప్పారంటే ఒకసారి బెంగళూరు వెళ్తున్నాను నాన్నగారు నా మనసులో ఉన్న దాన్ని తెలుస్తాను అప్పుడు కానీ నాకు తెలియలేదు వెళ్తానంటే స్టేషన్ కొత్తవా లక్ష్మి అన్నారు. అప్పుడు ఎంతమంది 5 ఉండి వాళ్ళం అంటే వస్తాను నాన్నగారు అన్నాను. నేనేంటి చనిపోవాలి డిసైడ్ అయిపోయింది కదా మళ్ళీ మళ్ళీ కనిపించారు నాన్నగారు సార్ చూసి వచ్చేద్దాం వస్తావని డబ్బులు ఇచ్చారు రమ్మని, పట్టుకుని స్టేషన్కి వెళ్ళారు. అప్పుడు షాపుకి దూరంగా తీసుకెళ్ళారు కూర్చుని వాళ్ళ దగ్గర. రాక్షసరాజు గారు మా కోడ వస్తుండే, మీరు లగేజీ దగ్గర చూసుకోండి, లక్ష్మితో నేను ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పారు. వెళ్ళినప్పుడు అడిగారు, నువ్వు గుళ్ళోకి వెళ్తున్నావా అని అడిగారు. వెళ్తున్నాను నాన్నగారు. మరి నీవు దండం పెట్టుకున్నావా? వెళ్ళంటే పెట్టుకున్నాను. నీ చేత ఈరోజు ఆ విగ్రహం నమస్కరించబడుతుందంటే ఎన్ని చుట్టి దెబ్బలు తింటే ఈరోజు నీ చేత నమస్కరించబడుతుంది. అలా భవిష్యత్తులో నువ్వు ఎవరి చేత నమస్కరించబడాలంటే నువ్వు ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకుంటే నమస్కరించబడతావు. సమస్య తెచ్చుకోవడమేనా? అదే పరిష్కారం అనుకుంటున్నావా? ఆ విగ్రహం చూసి నేర్చుకో అని చెప్పి వెళ్ళి, అదే అదే టర్నింగ్ పాయింట్. మళ్ళీ తర్వాత చచ్చిపోవాలి, పరిష్కారం నేర్చుకో. మరి అవును, ఎన్ని చుట్టూ దెబ్బలు తిందే పాప మన కోసం దండం పెడతాను, మనం దండం పెడతాను గా.
అవునండి, అవును అవును.
ఊరికే పెట్టేస్తావా తను వెళ్ళి?
అవును
ఎలా కనిపిస్తే ఎన్ని దెబ్బలు తింటాను పాప మన కోసం.
అవునండి, అవును
అది నాకు గుర్తుల్లో టర్నింగ్ పాయింట్.
అంటే ఎన్ని ఎన్ని దెబ్బలు తింటే విగ్రహం పూజ అర్హత వస్తుంది,
నమస్కరించబడతాను. నువ్వు నమస్కరించబడాలని నువ్వు ఎన్ని కష్టాలు ఓర్చుకోగలగాలి.
ఓర్చుకోవాలి, అవును. అంటే ఎంత స్థాయి, ఎంత ఎంత డెప్త్ రావాలి మనకి, ఎంత అవును లోపల ఇన్నర్ డెప్త్ చాలా రావాలి కదా, ఔన్నత్యం రావాలి. అవును. అండ్ మనసు పై పైన తేలుతూ ఉంటుంది కదా అంటే, మరి ఆ బరువు తూకం పెరగాలి అంటే. అవును. అండ్ మీరన్నట్టు ఇది ఇది అందరం మనందరం ఇది జ్ఞాపకం పెట్టుకుంటే మన పని అయిపోతుందండి. అంటే పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఈశ్వరుడికి మనం అత్యంత ప్రీతి పాత్రులం. అంటే మన నుంచి ఆయన విడిపోయి ఉండడం ఇష్టం లేక మనల్ని
కలిసి ఉండడానికి మన ప్రారంభానికి ఖర్చు పెట్టి ఆయన ఎక్స్చేంజ్ చేసుకుంటాం.
అంచేత మనం దేనికి భయపడక్కర్లేదు, దుఃఖపడక్కర్లేదు. ఇంకా ఆనందించవలసిన విషయం ఏంటి అంటే
భయపడతాను.
అవును అవును. అంటే 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 ఏకత్వం పొందడానికి ఇది మనకి పెట్టుబడి అన్ని అర్థమైపోతే సరిపోతుందండి. మీరు అన్నట్టు ఇంక దేనికి చలించం అప్పుడు, అంటే ఇంక ఏదైనా కూడా మనం
ఇంకొక విషయం, మన మైండ్ తో మోయకూడదంటే మనం ఇప్పుడు ఆశ్రమంలోకి వచ్చేవా, చెప్పులు చేత బయట ఇచ్చేసి లోపలికి వచ్చేది.
అవును.
అలా చెప్పులు చేత బయట ఇచ్చేసినట్టు మనకి అక్కర్లేని విషయాలు బయట గుమ్మలోనే వదిలిపెట్టి లోపలికి రావటం మంచిది.
బాగుంది బాగుంది. సో అక్కర్లేనివి బయటే ఉంచి లోప అంతఃకరణలో
చెప్పులు చేత ఇచ్చేసి వస్తున్నాం కదా, మనకి లోపలికి వస్తే బాగోదు అది.
అలాంటిది
గొడవంతా మన మైండ్ తో మోసుకుని ఇంట్లోకి వచ్చే కన్నా అక్కర్లేని విషయాలన్నీ జోడించినట్టు బయట ఇడ్చిపెట్టేసి లోపలికి రావటమే.
బాగుంది, చాలా బాగుంది అంటే. ఎక్సలెంట్ ఎక్సలెంట్.
వదిలేస్తే మన హ్యాపీ బాగుంటాం.
అవును. అంటే బాహ్యం బాహ్య వ్యవహారాలు బాహ్య అవును అవి మన మనసులోకి తీసుకోకుండా ఎక్కడికక్కడ
బయట వదిలేసి మన ఇంట్లో వస్తాం మంచిది.
అంతే, సూపర్.
మనకి అక్కర్లేని విషయాలు.
అవును. అంటే లోపలికి వెళ్తే తలంపు, మీరన్నట్టు తలంపు రూపంలో అది వేధిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆ తలంపు నుంచి బయటకు రావడానికి
సాధనలో జీవిస్తున్నాం కదమ్మా, తీసుకుంటూ మొదలు పెట్టామనుకో బద్దని పెరిగిపోతుంది, తగ్గదు.
అదే, ఇంకా దానికి అంత ఉండదు కదా అంటే.
వదిలేయాలి, చెప్పులు చేత వదిలేసినట్టు వదిలేయడమే. బయట కూడా బయట వదిలేసి ఇంట్లోకి రావట్లేదు.
అంతే. అంటే లోపల ఉన్న వస్తువు వైపు మనం చేసే ప్రయాణం మనం చేస్తూ బాహ్య విషయాలు బాహ్యానికి వదిలేస్తూ ఉంటే సరిపోతుంది. బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీకు కొంచెం ఓపుకున్నప్పుడు ఎప్పుడన్నా కుదిరితే మళ్ళీ మాట్లాడిందాము. పాపం రెండు చాలా చక్కగా చెప్పారంటీ, సాధనకి బాగా ఇంపార్టెంట్ అన్ని చెప్పుకొచ్చారు. పుట్టినరోజుకి ఇంకా ఆన్లైన్ సెషన్ పిల్లోడికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. పుట్టినరోజుకి ఇంక జిన్నూరు రాను, కానీ
వస్తాను.
డ్యూటీ కదా,
తర్వాత పని పూర్తయిపోయి ఇందులో పూర్తిగా ఉన్నా పర్వాలేదు.
అవును ఆంటీ, అవును అవును.
రామకృష్ణ చెప్పింది దేవుడు పాదాలు.
అవును ఆంటీ, ఒక చేత్తో దేవుణ్ణి పట్టుకుని ఒక చేత్తో డ్యూటీ చేస్తూ ఉంటే
మేము ఆచరించుకొని ఉండకూడదు, ఎందుకంటే ఆయన దగ్గర.
అంటే ఇది మాత్రం, అంటే మనం ప్రపంచంలో ఉన్నాం, సంసారంలో ఉన్నాం కాబట్టి ఒక చేత్తో భగవంతుడిని పట్టుకుని ఒక చేత్తో డ్యూటీ చేసుకుంటూ వెళితే మనకి మలినం అంటదు. నాకు బాగా నచ్చింది నిస్పృహ అంటే, ఇది మనం చేస్తున్నాం దీని వల్ల ఈ ఫలితం వస్తుంది, లేకపోతే ఇది చేస్తున్నాం కాబట్టి ఈ ఫలితం వస్తుంది అనే కాంక్ష, ఆ వాంఛ, ఆ స్పృహ జీవిస్తూ ఉంటేనే మనం ఆ చైతన్యం ప్రయాణం సాగుతుందండి. లేకపోతే మళ్ళీ అంత ప్రకృతే కదా ఇంకది.
పని చేస్తూ దాని తాలూకు స్పృహ లేని వాడే అదృష్టవంతుడు.
అదృష్టవంతుడు అదే అంటే, ఇది ఈ సామెత కూడా ఉంది కదా, పుట్టిడు తెలివితేటలకన్నా ఆవగించందా అదృష్టం ఉంటే చాలని. అలా ఈశ్వరుడు దయ సచాలంటే మన జీవితానికి, దానికోసం మనం జీవిస్తే సరిపోతుంది.
ఇప్పుడు బహుశా ఒక పాయింట్, ధనం ఎందుకు సంపాదించారు? సుఖంగా ఉండాలని.
అవును,
ధనం జీవితంలో భాగం మాత్రమే, కనీసం నిద్ర ఇవ్వగలదా? ఇప్పుడు నేను అత్యాగ్రహం పెట్టుకుంటున్నాను, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వగలదా?
అవునండి, అవును.
ఇవ్వలేదు మనీ, కానీ ఎవరైనా తక్కువ అనిపించాలని, మనీ సంపాదించినా తక్కువ అనిపించాలని. ఆ తక్కువ మనీలో లేదు, ఉదయంలో ఉందని సంపాదించేవాడికి తెలీదు.
అందుకే అంటే నాన్నగారు ఒక స్పీచ్ లో అన్నారు, జ్ఞానేశ్వరు అసలు అందరూ చెప్పింది ఒక ఎత్తు అయితే, ఒక్క జ్ఞానేశ్వరు అసలు రెవల్యూషనరీగా చెప్పాడంటే, ఏంటి అంటే, నువ్వు సుఖం కోరుకుంటున్నావా, నువ్వు ఏ విధమైన సుఖమైనా కోరుకుంటున్నావు అంటే నీకు ఆత్మ జ్ఞానానికి అర్హత లేదని చెప్పాడంట. అంటే నువ్వు సుఖపడాలి అనేది నీకు అంతర్లీనంగా ఉంది అంటే ఇంక నువ్వు ఆత్మ జ్ఞానం ఫిట్ కాదని చెప్పాడంటే. అంటే సుఖం కావాలి అనుకుంటే దానికోసం నువ్వు ఇంక బాహ్యంగా దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటావు ఇంకా. సో ఇంకా దానివే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా ఆత్మ అన్వేషణ ఏముంటుంది ఇంకా?
అంటే కొంతమంది అనుకుంటారంటే మనీ లేకపోతే జీవితం లేదు, మనీ లేకపోయినా ఈశ్వరుడు కంటికి రెప్పలా రానుగారు చెప్పారు, తను రెప్ప ఏటూ తీయటమైనా మర్చిపోతాడు కానీ తను నమ్మిన భక్తుడిని మాత్రం ఒక సెకండ్ కూడా మర్చిపోదు.
అవును అంటే, అందుకే
మనం అనిపిస్తాం కూడా.
అవునండి, నమ్ముకుంటే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని. అసలు ఆయన మీద నమ్మకం పెట్టుకుని మనం ఆత్మ జ్ఞానం కోసం మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే అన్ని అవే సమకూరబడతాయి.
ఈశ్వరుడు చూసుకుంటాడు,
సమకూరబడతాయి అండి. అసలు మనకి వాంచక్కర్లేదు, ఆశక్కర్లేదు, కూడా అక్కర్లేదు, జరగాలో అది
అయిపోతుంది.
అవునండి, అవును.
భగవంతుడు భక్తుడు అవసరాలు తీరుస్తాడు, కోరికలు తీర్చడం. కోరికలు భక్తులకి ఆయన దగ్గర రానిరాడు.
అవునండి, కోరిక కోరిక
భక్తులైతే ఆయన అవసరాలు ఆయన చూసుకోగలడం.
అంటే కోరిక రహితుల్ని చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయన స్వరూపం ఇవ్వాలి కదా. అవును అవును. సో థ్యాంక్ యూ సో మచ్
అది లేదు, ఇచ్చంపాయించాలి అచ్చంపాయించాలి ఇలా కోరికలు పెట్టుకున్నాడు, ఎవడు భక్తుడు కాలేదు.
అవునండి, అవును అవును.
ఏ కోరిక లేని వాడు భక్తుడు.
అవునండి, అవును.
వాడు అసలు ఈశ్వరుడు చూసుకుంటాడు.
అవును, అండ్ వాడు మాత్రమే నిజమైన శాంతి వాడికి అనుభవంలోకి వస్తుంది. వాడికే నిజమైన శాంతి అనుభవంలోకి వస్తుంది, వాడికే కామ్ కరేజ్ కూడా ఉంటుంది.
అవును.
సో థ్యాంక్ యూ ఆంటీ.
అలా చూసుకోవాలంటే భక్తుడికి అప్పచేస్తాడు, ధైర్యంగా ఉంటాడు.
అవునండి, అవును. సో మీరు
ఎప్పుడూ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసామని నిన్నే తిడతారు అందరూ, నన్ను ఏమో అందరూ తీసుకొచ్చి పడేసారు ఇక్కడని. అందుకు అందరు తీసుకు పడకుండా ఉంటారు కానీ జ్ఞానాన్ని.
అదే
భక్తులు ధైర్యం, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన చూసే.
అవును అవును,
పనిచేస్తే కదా ధైర్యం.
అవునండి, అవును. అంచేత మీరు ఆదర్శంగా జీవించి చాలా మందికి ఆశ్రయం ఇచ్చి, అంటే నిరాలంబరంగా కపటం లేకుండా జీవించడం మీరు జీవించి చూపించారు. చాలా ఆనందం అండి, మిమ్మల్ని చూస్తే కూడా ఆనందం, మీ మాట వింటే ఆనందం. సో భక్తులందరి తరపున మీకు మా హృదయపూర్వక నమస్కారాలు.
చెప్పాలి, నేను అనర్శాను పదలో నమస్కారం పెట్టకూడదు, ఆశీస్సులు అంతే. ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఆంటీ. ఓం శ్రీ నారాయణ పరమాత్మనే నమః.